ప్రియమైన ఆత్మ బంధువులు, ఈ రోజున పలమూరు కార్యక్రమం అయిపోయింది మార్నింగ్. ఈ మధ్యాహ్నం కార్యక్రమం ఈ గ్రామానికి స్లోగా తొందర పడకుండా ఒక్కో కార్యక్రమం చేసి కడుతున్నారు కల్దీని నరసింహరావు గారు. కల్దీని నరసింహరావు గారు 90 సంవత్సరముల బాలుడు. ఆయనకి 90 సంవత్సరాలున్నాయి, కానీ బాలుడిలాగా యాక్టివ్గా ఉన్నారు. 20 సంవత్సరాలున్న వ్యక్తి ఎలా ఉంటారో 90 సంవత్సరాలు వచ్చినా అలా ఉన్నారు, పనికి వయసుకి సంబంధం లేదు. కొంతమంది మట్టిలో కలిసిపోయే వరకు అలా ఎంతో కొంత ఏదో పని చేస్తూ ఉంటారు. ఏదైనా అవకాశం ఉన్నంతకాలం సత్కర్మ చేయ అవకాశం ఉన్నంతకాలం సత్కర్మ చేయటం మంచిది. ఏదైనా మనం మన రూప దృష్టి మన నామం మన రూపం మర్చిపోయి ఏ పని చేసినా సత్కర్మ, అది జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎందుకు జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇంకేదో యాత్రలు తీర్థయాత్రలకు వెళుతున్నాం, నిష్కామ కర్మ చేస్తున్నాం, లేదా ధ్యానం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఏంటంటే వీళ్ళన్నింటికీ ప్రయోజనం మన మనస్సును బాగు చేసుకుంటాం. అది ఒకటే ప్రయోజనం. మనకు కాళ్ళు, అందరికీ కాళ్ళు రెండు ఉన్నాయి. మనిషి ప్రతి మనిషికి రెండు కాళ్ళు ఉన్నాయి, చేతులు రెండు ఉన్నాయి, కళ్ళు రెండు, చెవులు రెండు ఉన్నాయి. కాళ్ళు రెండు, కళ్ళు రెండు, చేతులు రెండు, చెవులు కూడా రెండు రెండు. అందరికీ చాలా రెండు రెండు చెవులు ఉన్నాయి, కానీ మనస్సు మటుకు ఒకటే ఉంది. మనస్సు ఎవరికి రెండు మనస్సులు లేవు, ఎవరికైనా మనస్సు ఒకటే ఉంది. అంటే ఈ ఇంద్రియాలను అన్నింటినీ మనం సద్వినియోగం చేసుకుని మనస్సును బాగు చేసుకో వచ్చిన పని. మనస్సు పవిత్రం అవ్వకుండా ఏం ప్రయోజనం లేదు. మన ఎంతో కొంత శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మన ఎంతో కొంత మనస్సును పవిత్రం చేసుకుని పరిశుద్ధం చేసుకుని వెళ్ళాలి. ఇంకా మరణానంతరం ప్రయాణం చేసేవాడు ఈ మనస్సు. ఈ మనస్సును జీవుడు అంటారు. ఏమంటారు? ఈ మనస్సునే జీవుడు అంటారు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అంతర్యాముగా ఉన్నాడు. ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు. అంతటా ఉన్నాడు. ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంటుంది, పర్టికులర్ ప్లేస్లో లేకపోవటం అంటుంది. అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడే అంతర్యాముగా కూడా ఇక్కడ ఉన్నాడు. జీవకోటిని ఆడించేవాడు, పంచభూతాలను ఆడించేవాడు ఆయన. ఈ జీవులందరికీ అంతర్యాముగా ఉన్నాడు ఆయన, పంచభూతాలకు కూడా అంతర్యాముగా ఉన్నవాడు ఆయన. ఈ దేహాలనే స్వప్న శరీరాలు, మొత్తం ప్రపంచం అంతా కూడా మనసు యొక్క కల్పితం. ఈ బంధుత్వాలు, స్నేహాలు, విరోధాలు, ఇవన్నీ మనసు కల్పితం. నీకంటే వేరుగా మనస్సు, నీకు ఎంత వేరుగా ప్రపంచం ఉందని ఆ తలంపును తీసుకొచ్చేది కూడా మనస్సు. మనకి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంది. శరీరం వచ్చిందంటే దుఃఖం వచ్చి తీరుతుంది, ఎవరు ఆపచేయలేరు. శరీరం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చి తీరుతుంది. శరీరం బైరాజ్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, ఏదో వాళ్ళు సుఖపడిపోతున్నారు, శాంతిగా ఉన్నారు అన్నారు. వాళ్ళకి దుఃఖం వచ్చేసింది కాదు, బైరాజ్ ఫౌండేషన్ వాళ్ళు కదా. ఎవరికైనా శరీరం వచ్చిందంటే వాళ్ళకి దుఃఖం వచ్చి చేస్తుంది. అయితే దుఃఖం రాకుండా ఉండాలంటే శరీరం రాకుండా చేసుకోవాలి. ఇంకో గమ్యం లేదు. దుఃఖం రాకుండా ఉండాలంటే శరీరం రాకుండా చేసుకోవాలి. శరీరం వచ్చిందా, నీ కూడా నేడు ఎలా వస్తుందో కూడా దుఃఖం కూడా వచ్చేస్తుంది. అయితే శరీరం మనం రావద్దంటే ఆగుతుంది కదా, శరీరం మనం రావద్దంటే ఆగదు. అది ఈ మనస్సు పరిశుద్ధం అయ్యే వరకు మనసుకి కోరికలు ఉంటాయి, వాంఛలు ఉంటాయి. అయితే అంతర్యామగా ఈస్తడున్నా ఈ జీవుడికి భోగ దృష్టి ఉన్నంత కాలం ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి, మనకంటే వేరుగా ఉంది ప్రపంచం, ఈ ప్రపంచాన్ని భోగించాలి అనే దృష్టి ఉన్నంత కాలం ఆ జీవలక్షణాలు ఉన్నాను చేపు ఆ జీవుడు ఈ హృదయంలో లయ్యవడు. మన బలవంతానికి ఎన్నో బయటకు వచ్చేస్తాడు కానీ లయ్యవడు, లయ్యం అవకాశం లేదు. వాడుకున్న లక్షణాలు, జీవుడుకున్న అలవాట్లు, జీవుడుకున్న లక్షణాలు అన్ని వదిలేస్తాను కానీ అని వాడికి వాడి హృదయంలో లయ్యం కాడు. అంటే ఏదో భోగం, ఏదో సంస్కారం, ఏదో ఒక వాసన, ఏదో బలహీనత ఆ మనస్సును హృదయంలో లయ్యమవకుండా బయటకు తీసుకొచ్చేస్తుంది. బలవంతాన్ని బయటకు తీసుకొచ్చాం ఎవరు ఆప్చేయరు. అంటే మనకి భోగ దృష్టి ఉన్నంత కాలం, కోరికలు ఉన్నంత కాలం శరీరం వచ్చి చేరుతుంది, ఎవరు ఆపుచేయలేరు. శరీరం కూడా మనవ కల్పించాం, శరీరం ఉంటే అది కూడా మనవ కల్పించాం. మరణానంతర జీవితంలో ప్రయాణం చేసేవాడు కూడా జీవుడు. ఈ మనస్సునే జీవుడు అంటారు. మరణానంతర జీవితం ప్రయాణం చేసేది కూడా జీవుడు. ఈ జీవుడు లోకంలో ఏ ఇంద్రియం ద్వారా బయటకు వెళ్ళి ఏ సుఖం అనిపించినా, ఏ భోగం అనిపించినా రెట్టింపు రెట్టింపు వడ్డీతో సహా దుఃఖం కింద మారిపోయి దుఃఖం మిశ్రితం. ప్రపంచంలో డబ్బు కానీ పాండిత్యం కానీ ఏదైనా సరే అంత దుఃఖం మిశ్రితం. దుఃఖ మిశ్రితం లేకుండా సృష్టిలో ఏదో ఉండదు. రాత్రి ఇలాగ పగలు వస్తుంది, పగలు ఇలాగ రాస్తుంది ప్రకృతి. ఇంద్రియాల ద్వారా మనసు బయటకు వచ్చి ఏది భోగించినా ఏది ఎంజాయ్ చేసినా మొత్తం అంతా అశాంతి కింద మారిపోతుంది, దుఃఖం కింద మారిపోయింది. అది వెంటనే నీకు రాకపోయినా కాల ప్రవాహంలో వచ్చేస్తుంది, అశాంతి వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేది. అది దేహం రాకుండా చేయాలంటే మరి ఏం చేయాలంటే నామరూపాలు మర్చిపోయి పని చేయాలి. సరసారణంగా మంచి పనులు చేసే వాళ్ళు కూడా గౌరవాల కోసం చేస్తారు. గౌరవం ఎవరికి? మనసుకు. గౌరవం ఎవరికి? మనసుకు. అది అది పుణ్యం. మీరు మంచి పని చేస్తే దానికి పుణ్యం వస్తుంది. ఎవరికి? మనసుకి. కానీ జన్మరహిత్యసిద్ధి రాదు. జన్మరహిత్యం అంటే అది మంచి మంచి కోసమే చేయాలి. మంచి మీరు ఆ వ్యక్తి భావంలో దేహగతమైన నేను లోపల పెట్టుకుని ఆచార్యుల వారు ఏది చూడా మనలో మాట చెప్పారు. ఇందులో రాజీ లేదని చెప్పారు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మతంలో ప్రయాణం చేసినా, లేకపోతే ఏ రకమైన ఎవరిని ఉపాసన చేసినా దేహం పట్ల నేననే తలంపను. దేహం పట్ల నేననే తలంపను. తర్వాత మనకు మనస్సు పట్ల కూడా, అంటే ఈ మనసు పట్ల కూడా నేననే తలంపం. దేహం పట్ల నేననే తలం, మనసు పట్ల కూడా నేననే తలంపం. ఈ రెండు తలంపుల్లోంచి మీరు బయటికి రాకపోతే మీకు పునర్జన్మ లేని స్థితి రాదని చెప్పాడు. వేపు చూడమని ఆచార్యుల వారు చెప్పారు. ఇప్పుడు దేహం పట్ల మన అందరికీ నేననే తలంపు, తలంపుడు. తర్వాత మనస్సు నేను, జీవుని లోపల జీవుండను. అంటే మీ మనస్సుని ఎవరు గాయపరిచినా మీరు బాధపడతారు. ఏం చేస్తారు? దాంతో మీకు తాదాక్ష్యం, దాంతో అది నేననే తలంపదు. శరీరాన్ని గాయపరిచినా బాధపడతాం, మనస్సును గాయపరిచినా బాధపడతాం. ఏం చేద్దా? ఎందుకు బాధ వస్తుంది మనకి? ఆ శరీరము నేను, ఆ మనస్సు నేను అనే తలంపుడు ఉండదు. దాంతో తాదాక్ష్యం వల్ల దుఃఖం వస్తాను, దాంతో తాదాక్ష్యం వల్ల దుఃఖం వస్తాను. అసలు మీకు జన్మరాహిత్యం శరీరం లేకుండా చేసుకోవాలంటే ఆసక్తి లేకుండా చేయాలి. పని ఎలా చేయాలని? ఆసక్తి లేకుండా చేయాలి. పని పని కోసమే చేయాలి. పని పని కోసమే చేయాలి. తన రూపబుద్ధి నామబుద్ధి విడిచిపెట్టుకోవాలి. రెండు విడిచిపెట్టాలి. ఒకటి మన రూపబుద్ధి, రెండు ఏమిటి? నామబుద్ధి. సరసరంగా మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఏదో గౌరవం కోసం చేస్తారు. లేదా ఇక్కడ నేను ఉంది కదా, దేహము నేను తలంపుంది, మనస్సు నేను తలంపుంది, ఆ రెండు తలంపులను ముస్తాబు చేసుకోవడానికి చేస్తారు. మన దేహాన్ని ముస్తాబు ఎలా చేస్తున్నాం, మెళ్ళ వస్తువులు పెట్టుకుని మంచి బట్టలు కట్టుకుని ముస్తాబు చేసుకుంటున్నాం కదా. ఈ మంచి పనులు చేసే వాళ్ళు కూడా చేస్తారు, బయటకు మంచి పనులు చేస్తున్నారని అనిపిస్తున్నాం మనకి, కానీ ఆ లోపల ఆ మనస్సుని ముస్తాబు చేసుకోవడానికి ఏ మనస్సునైతే మనం బాగు చేసేయాలని బాగు చేసుకోవాలనుకుంటున్నాం, ఒక రకంగా దాన్ని పాడు చేస్తున్నాం. మీరు చేసే పని మనోనాశనానికి ఉపయోగపడాలి, కానీ మనస్సు పెరిగిపోయి పనులు చేయకూడదు. అది సత్కర్మ అంటది. అంటే ఫలానా వ్యక్తి నేను, ఫలానా దేహం నాది, ఫలానా మనస్సు నాది, ఒక వ్యక్తిని నేను అనుకుంటున్నాను కదా, ఒక ఫలానా వ్యక్తిని, ఫలానా శరీరం నాది, ఫలానా మనస్సు నాది అని అనుకుంటున్నాం కదా. అలా అనుకున్నంత కాలం మంచి చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ చేస్తే పాపం వస్తుంది. అది పుణ్యం ఏమో సుఖరూపంలో కాదు సంతోష రూపంలో వస్తుంది, పాపం దుఃఖ రూపంలో వస్తుంది. ఓ టైంలో చేస్తాడు, ఇంకో టైంలో వస్తాడు, అది అనుభవం అయిపోతుంది, అది పోతుంది. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మనం బళ్ళో నేర్చుకున్న పాఠాల కంటే కాలేజీలో నేర్చుకున్న పాఠాలు అంటే జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏదో హై స్కూల్లో చదువుకుంటాం, కాలేజీలో చదువుకుంటాం, అవి అక్కడ నేర్చుకునే పాఠాలు తక్కువ. మనకి ఎందులో జీవితం, మన జీవితం మనకు నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటారు. అంటే మనస్సును పరిశుద్ధం చేయాలి, మనస్సుని పరిశుద్ధం. కర్మ కూడా ఎలా ఉండాలంటే మనం చేస్తున్న కర్మ మళ్ళీ మనకు దేహం రాకుండా ఉండేటట్టు చేయాలి. కానీ దేహం వస్తే అంటే మన బంధించే కర్మ. నువ్వు చేసే పని ఎలా ఉండాలంటే పని చేత నువ్వు బంధింపడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పని ఎలా ఉండాలంటే ఆ పని వల్ల మనల్ని బంధించకూడదు. ఆ పని మన మనసుకి ఆసక్తి ఉండకూడదు. మన పని డ్యూటీ చేస్తూ ఉండడం, ఇది ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఉంటే కొత్తగా వాసన వచ్చేస్తుంది. మనకి ఆసక్తి ఉంటే వచ్చే వాసన పడిపోతుంది. ఆసక్తి ఉండకూడదు. ఈరోజు మన నేను ఫలానా శరీరాన్ని నాది, ఫలానా మనస్సు నాది అనే భావన లేకుండా పని చేయాలి. అంటే మీరు జపం చేసినా ధ్యానం చేసినా, ఇక్కడ గురి శరీరం వచ్చిందంటే దుఃఖం వచ్చి తీరుతుంది కాబట్టి, జపం చేసినా ధ్యానం చేసినా విచారణ చేసినా మీరు ఆ దేహం రాకుండా చూసుకోవాలి. చిన్న తలంపు ఉంటే దేహ తలంపు కానీ ప్రాపంచిక తలంపు కానీ ఏదైనా ఒక చిన్న తలంపు ఉంటే పునర్జన్మ వచ్చి తీరు. ఒక చిన్న తలంపు ఉంటే చాలు పునర్జన్మ వచ్చి. మన అందరం ఆచార్యుల వారు అన్నారు, అద్వైతంలో ఆనందం ఉంటుంది, అద్వైతంలో శాంతి ఉంది, అద్వైతంలో సుఖం ఉంది, అద్వైతంలో సుఖం ఉంది. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేనిది, అద్వైతం అంటే రెండు లేనిది. రెండు ఎక్కడ లేదో అక్కడ శాంతి ఉంది, రెండు ఎక్కడ ఉందో అక్కడ గలాట, అక్కడ అశాంతి ఉంది. రెండు ఎక్కడైతే లేదో అక్కడ సుఖం ఉంది. రెండు ఎక్కడైతే ఉందో అక్కడ దుఃఖం ఉంది. ఇప్పుడు గాఢ నిద్ర, రోజు నిద్రపోతున్నాం. ఈ జీవుడు ఈ మూడవస్థలో రోజు అనుభవిస్తూ ఉంటాడు. ఏ జాగ్రత్త అవస్థతోటి, స్వప్న అవస్థతోటి, గాఢ నిద్ర. యథార్థం చెప్పాలంటే భగవంతుడి మనకు గాఢ నిద్రలో దగ్గరగా ఉన్నాం. మన భగవంతుడికి గాఢ నిద్రలో దగ్గరగా ఉన్నాం. గాఢ నిద్రలో అందరూ సుఖంగా ఉన్నారు, అందరూ శాంతిగా ఉన్నారు. గాఢ నిద్రలో అందరూ సుఖంగా ఉన్నారు, అందరూ శాంతిగా ఉన్నారు. అక్కడ ఏం చేది గాఢ నిద్రలో ఉన్నాం? గాఢ నిద్రలో ద్వితీయం లేదు. దేవుడని నీకు అర్థమవుతుంది, పునర్జన్మని, పరజన్మని, దేవుడు ఉన్నాడని, లేడని, పుణ్యకర్మని, పాపకర్మని, గాఢ నిద్రలో ఏమి లేదు. గాఢ నిద్రలో ఏమి లేదు. ఆ గాఢ నిద్రలోనే మనకు అద్వైత అనుభవం తెలుస్తాను. రెండు లేని స్థితి ఎక్కడుంది మనకి? గాఢ నిద్రలోనే ఉంది. ఆ రెండు లేని స్థితిలో ఉన్నాం, సుఖంగా ఉన్నాం, దుఃఖంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. అది సుఖంగానే ఉన్నాం, రెండు లేదు అక్కడ. అని చేత గాఢ నిద్రలో ఏముంది, ద్వైషం లేదు. గాఢ నిద్రలో శాంతిగా ఉన్నాం, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, అక్కడ ఇంచాల్ సుఖంగా ఉన్నాం, ద్వైత్యం లేదు. రెండు లేదు, రెండోది లేదు, ఎక్కడ ద్వైత్యం లేదు. అక్కడ ఏముంది గాఢ నిద్రలో? రెండోది లేదు, ద్వైత్యం లేదు, ఉన్నది ఒకటే. అంటే ఒకటిగానే ఉంది గాఢ నిద్రలో, మనం ఒకటిగానే ఉన్నాం. అక్కడ అద్వైతం ఉంది గాఢ నిద్రలో, అద్వైతం. అది అద్వైతమే ఆనందము, అద్వైత శివం, అద్వైత సుఖము, అద్వైతమే శాంతి. అది నువ్వు జాగ్రత్త అవస్థలో కూడా అది నువ్వు అనుభవానికి తెచ్చుకుంటే అది కడసాల జన్మ. అయితే చనిపోయిన తర్వాత చూసుకుందామంటే కుదరదు. శరీరం ఉండగానే, శరీరం ఉండగానే అద్వైతానుభవం పొందాలి. అద్వైతానుభవం అమృతానుభవం, అదే ఆనందం, అదే అది ఆనందం. అంచేత అద్వైతం ద్వితీయం ఉన్నచోటు భయం వేస్తుంది, ద్వితీయం ఉన్నచోటు కోరిక వస్తుంది. గాఢ నిద్రలో ఎవరికైనా కోరికలు ఉన్నాయా? ఎవరికి గాఢ నిద్రలో ఎవరికైనా కోరిక ఉంటుందా? కోరిక లేదు. ఎందుకంటే నీకంటే భిన్నంగా ఏమి లేదు గాఢ నిద్రలో, నీకంటే భిన్నంగా ఏది లేదు, కానీ నువ్వు ఉన్నావు. అలాగే గాఢ నిద్రలో కోరిక లేదు, అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, డిజైర్ లెస్, డెత్ లెస్, బర్త్ లెస్, అన్ని లెస్. గాఢ నిద్రలో అన్ని లెస్లు. అక్కడ బర్త్ లేదు, డెత్ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, దేవుడు ఉన్నాడా లేదని మీమాంస లేదు, ఏమీ లేదు. కానీ ఉన్నావా లేదా? నువ్వు ఉన్నావు. అది జాగ్రత్త అవస్థలో ఆ స్టేట్ నువ్వు తెచ్చుకోవాలి. అదే యోగం యొక్క లక్ష్యం. యోగం అంటే కలియుగం, యోగం అంటే కలియుగ అంటే ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు కూడా, ఆయనలో మన ఐక్యం అవ్వాలి, ఆయనలో మన ఐక్యం అవ్వాలి. ఆ యోగం, యోగం యొక్క లక్ష్యం ఏమి? అది భక్తి మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి. అది ఆ లోపల వస్తువు ఎంత ఏకాగ్రంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత పరిశుద్ధంగా ఉందో, నీ మనస్సు కూడా అంత పరిశుద్ధం అయితేనే కానీ నీళ్ళు అందులో కలవు. అది జన్మరహస్యం. దేహం వచ్చిందంటే వాడి వాడికి దుఃఖం వచ్చి తీరుతుంది. దేహం వచ్చిందని దుఃఖం రానివ్వడం అంటే ఎవరు లేడు. అంటే మనం చేసే పని ఎలా ఉండాలి? తర్వాత ఇంకోటి, మనకు పాపపు తలంపులు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఇంటికాడ కూర్చుంటాం అనుకోండి, మనకి చెడు తలంపులు రాకుండా చూసుకోవడం, చెడు తలంపులు రాకుండా చూసుకోవడం. చెడు తలంపులు ఎక్కువగా వస్తాయంటే మనం చెడ్డ పనులు చేసేస్తాం. అది మనం ఒకసారి నిగ్రహించుకున్నా జనకు చెడు తలంపులు ఎక్కువ వస్తాయంటే చెడ్డ పనులు చేస్తాం. అంటే పాపపు తలంపులు రాకుండా చూసుకోవాలి. ఇంకేది మనకు వచ్చే ప్రతి పాపపు తలంపకి మనం సమాధానం చెప్పాలి. అదే భగవంతుడు, భగవంతుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడని చూసే వాడు అంతర్యామి కదా. మనం మనకు వచ్చే ప్రతి తలంపుకి మనం అది పుణ్యం అయితే పుణ్యం, పాపం అయితే పాపం. ఆ తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఆధ్యాత్మిక ప్రగతి. ఇప్పుడు మీరు ఇంట్లో మీకు అందరికీ డబ్బులు ఉండొచ్చు, ఇంటికాడ గౌరవాలు ఉండొచ్చు, నీకు అర్థమవుతుంది. నీకు ఇంటికాడ గౌరవాలు ఉండొచ్చు, 10 మంది నౌకర్లు ఉండొచ్చు, 10 మంది నౌకర్లు ఉండొచ్చు, లేదా ఇంటి నిండా సంపద ఉండొచ్చు, భాగ్యం ఉండొచ్చు, కానీ అందరి ఇంటికాడ ఆధ్యాత్మిక దారిద్ర్యం. మా ఇల్లు ఆధ్యాత్మికంగా ఫుల్గా ఉందని ఎవరు చెప్తారో చెప్పండి. నీకు ఇంటికాడ 10 కోట్లు డబ్బున్నా అందరి పంపల్లోనూ ఆధ్యాత్మిక దారిద్ర్యం. ఆ దారిద్ర్యం అందరి ఇంటికాడ ఉంది. మామూలు రూపాయలు ఉండొచ్చు మీకు, మామూలు మీకు లేదా 10 మంది నౌకర్లు ఉండొచ్చు, 10 అంతస్తులు మేడ ఉండొచ్చు, కానీ ప్రతి కొంపలోనూ ఆధ్యాత్మిక దారిద్ర్యం కనిపిస్తున్నాం. ఇంకా ఆ సంపదను మనం సంపాదించుకోవటం, ఆధ్యాత్మిక సంపదని అసలు మనం సంపాదించుకోవటం లేదు. దాని గురించి మనం ప్రయత్నం చేయటం లేదు, ఎఫర్ట్ చేయటం లేదు, ఎఫర్ట్ చేయటం లేదు. అది పాండిత్యము, ధనము, ఇవన్నీ గౌరవాలు లోకానికి సంబంధించడం. పెద్దలు చెబుతూ ఉంటారు, భక్తి వల్ల ముక్తి వస్తుంది, పాండిత్యం వల్ల భుక్తి వెళుతున్నారు. భక్తి వల్ల భక్తి వల్ల ముక్తి వస్తుంది, కానీ పాండిత్యం వల్ల ముక్తి రాదు. పాండిత్యం వల్ల భుక్తి పెడుతున్నాడు, పొట్ట పెడుతున్నాడు, అది వేరు ఇది వేరు. ఈ పాండిత్యం ఒకటి, ధనం ఒకటి, గౌరవాలు లోకానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు. అయితే మనం చాలా సహనంతో పని చేయాలి, సాధన చాలా సహనంతో పని చేయాలి. ముందు మనం ఇప్పుడు నేనుంటే ఇతరులు ఉన్నారు, నేననే తలంపు లేకపోతే ఇతరులు లేరు కదా, నేననే తలంపు లేకపోతే ఇతరులు లేరు. మనం తగ్గించుకోవాల్సిన ముందు ఏమిటంటే రూప బుద్ధి నామబుద్ధి. ఇది మనకు ఒక రూపం ఉంది, ఆ రూపానికి ఒక పేరు పెట్టారు, ఆ రూపానికి పేరు పెట్టారు. ఈ రెండు కల్పించమే, ఈ రెండు కల్పించమే. ఈ రూప బుద్ధి మీద నామ బుద్ధి మీద ఆధారపడి మనసు ఆహారం తీసుకుంటారు. ఈ రూప బుద్ధి మీద ఆ రూపానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు మీద ఆధారపడి మనసు తన ఫుడ్ తీసుకుంటాం. అది ఈ రెండు అంటే మనసు అక్కడ మనసుకెళ్ళి ఫుడ్ తప్పనే కట్ చేయాలి. మనసుకి ఫుడ్ వెళ్ళిపోతుంది, మనసుకి ఫుడ్ వెళ్ళిపోతుంది, దానికి వెళ్ళి సప్లై ఫుడ్ వెళ్ళి ఫుడ్ సప్లై వెళ్ళి ఆ రూట్ కట్ చేయాలి. ఆ రూట్ కట్ చేయాలంటే నీ రూపం, నీ రూప చింతన, నీ నామ చింతన తగ్గించుకోవాలి. నీ రూప చింతన, నీ రూప చింతన, ఆ నామ చింతన అంటే మన రూపాన్ని మన నామాన్ని మనం పూర్తిగా మరిచిపోతేనే, మర్చిపోవాలి, మర్చిపోతేనే కానీ ఆ మనసుకెళ్ళి ఆ ఫుడ్ సప్లై కట్టాం, అది కట్టవదు. అంటే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఈ ప్రయాణంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చేయాలి. మనం ఏ పని మాట మాట్లాడితే, ఏదైనా పని చేస్తే, ఏదైనా ఆలోచిస్తే చిత్తశుద్ధి కోసం పని చేయాలి. తర్వాత ఈ పని మనం ఏదైనా పని చేసినప్పుడు ఈ పని నా వల్ల అయింది నేను చేస్తున్నాను అనుకుంటాం, అవన్నీ పునర్జన్మలకు కారణం. ఇప్పుడు మన ఇది నేను చేశాను, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, నేను అది సాధించాను ఇది సాధించాను అనుకుంటారు కదా, అనుకుంటారు కదా. వాడు అలా అనుకుంటాడు అంతే, వాడు అలా అనుకుంటాడు. ఆ సాధించింది కూడా ఈశ్వరుడే, ఈశ్వరుడే కర్త, కర్త ఒక్కడే ఉన్నాడు. కర్త కర్తలు లేరు, కర్త ఒక్కడే, ఎవడో పరమేశ్వరుడు అక్కడ. ఎంతమంది దేవుళ్ళు లేరు. ఇప్పుడు చూడండి, ఒకే ఒక సినిమా యాక్టర్ ఓసారి రాముడి వేషం వేస్తాడు, ఓసారి కృష్ణుడి వేషం వేస్తాడు, ఒకసారి శివుడి వేషం వేస్తాడు. అలాగే పరమాత్మ ఒక్కడంటే ఒక్కడే, వాడే ఒకసారి శివుడి వేషం వేసుకొస్తాడు, ఒకసారి విష్ణు వేషం వేసుకొస్తాడు, ఒకసారి బ్రహ్మదేవుడి వేషం వేసుకొస్తాడు. ఆ వేషాలు చూసి వాళ్ళు వేరుగా ఉన్నారనుకోకూడదు. ఒక్కడంటే ఒక్కడే వస్తువు, ఒక్కడంటే ఒక్కటే. అంటే ఇవన్నీ అంతా ఈ జీవకోటి అంతా. తర్వాత నీవు నేననే భేద బుద్ధి కూడా కల్పించాం. ఈ వేరి బుద్ధిని చూశారు, సెపరేట్నెస్. జాగ్రత్త, స్వప్నావస్థలో గాఢ నిద్రలో ఎవరికి వేరు బుద్ధి లేదు. గాఢ నిద్రలో ఎవరికి వేరు మనస్సు వచ్చాక వస్తాం. ఎంత ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు వచ్చా అంటే సాధన యొక్క గమ్యం ఏంటంటే మనోనాశనం మనకు ప్రయత్నం చేయాలి. మన పునర్జన్మ తెచ్చే వాసనలు కూడా మనస్సులో ఉన్నాయి, శరీరంలో లేవు. ఈ మనస్సులో సంస్కారం, మనస్సులో భోగ ప్రవృత్తి ఉన్నంత కాలం మనస్సులో ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నంత కాలం, వరల్ని ఎంజాయ్ చేయాలి నువ్వు అనుకున్నంత కాలం ఆ మనస్సు శరీరం ధరించకుండా ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. శరీరం ధరి వచ్చి తీరుతుంది శరీరం. అదే భగవాన్ సోమవారు కూడా అంటారు కదా, మనిషి పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు, అది సహజం. పుట్టినవాడు చనిపోవడం ఎంత నిజం, చనిపోయినవాడు పుడతా ఉంటాడు, సహజం. కానీ ప్రవాహంలోంచి నువ్వు ఎలా బయటికి రావాలో చూసుకో. సంసారం అంటే ఇంట్లో ఉన్న మనుషులు కాదు, జన్మించడం మరణించడం, మరణించడం జన్మించడం, అది అది సంసారం. అంటే సంసారం అంటే ఇంట్లో 10 మంది జనం ఉన్నారు, ఆడు సంసారం కాదు. జన్మించడం మరణించడం, మరణించడం జన్మించడం, అది సంసారం. అంటే ఇది మనది సాధ్యమైనంత వరకు మనం చేసే సాధన జ్ఞాన మార్గం అవనండి, కర్మ మార్గం అవనండి, భక్తి మార్గం అవనండి. భక్తి అంటే భగవంతుని ప్రేమించడం, భక్తి అంటే భగవంతుని ప్రేమించడం, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండటం, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉంచటం, భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంచటం. ఎప్పుడైనా మనం దేవాలయాలకు వెళతాం, దేవాలయాలకు ఎందుకు వెళ్తాం? ఆయన పట్ల మనకున్న కృతజ్ఞతను తెలియపరచడానికి వస్తాం. దేవాలయాలకు వెళతాం కదా, ఎప్పుడైనా 10 రోజులకి, వారం రోజులకి, 15 రోజులకి, అంటే ఈశ్వరుడి పట్ల మనకున్న గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత తెలియపరచడానికి వెళ్ళి వస్తూ ఉంటాం. అంటే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఇక్కడ ముఖ్యం ఏంటంటే వాసనాక్షయం. తర్వాత ధర్మాన్ని ఆచరించకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం యోగాభ్యాసాల వల్ల మనస్సు నశించదు, ధర్మాన్ని సత్కర్మ చేయటం వల్ల. నీకు అర్థమవుతుందా? ధర్మాన్ని ఆచరించడం వల్ల, ధర్మాన్ని ఆచరించడం వల్ల భగవంతుడు ఏదైతే గీతలో ఏం మాటలైతే చెప్పాడో ఆ మాటను చూచే తప్పకుండా, అది శాసనం కదా, అది శాస్త్రం కానీ తీసుకుని దాన్ని ఎలాగైతే వాడు తీసుకుని ప్రవర్తిస్తాడో అలా మనస్సు నాశనం. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నారో ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పాడనే చేయటం, అలా చేస్తుంటే మనస్సు నశిస్తుంది, లేకపోతే మనస్సు నశిస్తుంది. లేకపోతే భగవంతుడు ఎలా చెప్తే గీతలో అలా నడుచుకుంటాం అనుకోండి, మనస్సు నశిస్తుంది, మనస్సు నశిస్తుంది. అంచేది మనకి అది శాస్త్రం ఏం చెప్తాడంటే, ఎవడైతే తాను తాను పోగొట్టుకుంటాడో వాడికే వస్తువు దొరుకుతుందని. ఎవడైతే తను తాను పోగొట్టుకుంటాడో, అంటే తను తానంటే వాడి దేహం అనుకుంటున్నాడు కదా, వాడి ఆ దేహాభిమానాన్ని ఎవడైతే విడిచిపెట్టి తను తాను పోగొట్టుకుంటాడో, అంటే దేహాభిమానాన్ని ఎవడైతే విడిచిపెట్టుకుంటున్నాడో వాడికే మట్టుకే లోపల ఉన్న బంగారం దొరుకుతుంది, వాడికే మట్టుకే సత్వ వస్తువు దొరుకుతుంది. హృదయం బంగారం వాడికి మటుకే, తను తాను పోగొట్టుకున్న వాడికి మటుకే అది తెలుస్తుంది. తర్వాత మీకు ఏదన్నా దాంతో తాదాప్యం ఉంటుంది, మీ బిడ్డలు మంచివాళ్ళు అయ్యవచ్చు, మీ బిడ్డలు మంచివాళ్ళు అవ్వచ్చు, మీ ఇంటికి నిండా సంపద ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది, భోగ అనుభవించడానికి భోగాలు ఉండొచ్చు, కానీ దేనితో తాదాప్యం పొందకూడదు. నీ శరీరమే నీది కానప్పుడు ఏది నీది? నీ శరీరమే నీది కానప్పుడు ఏది నీది? ఏది నీ సృష్టిలో ఏది నీది? ఒక ఎకరం పొలం ఉంది అక్కడ, ఎవడో ఒకడు కొనుక్కుంటాడు, నీకు అర్థం అవుతుంది, ఈ కొనుక్కున్నాడు నాది నాది అనుకుంటాడు, మళ్ళీ ఇది అన్నేస్తాడు, ఇంకోడేమో నాది నాది అనుకుంటాడు. ఆ ఎకరం పొలాన్ని చూసి నాది నాది అనుకుంటే చాలా మంది చచ్చిపోయారు. అదే మన ఎకరం పొలం కొనుక్కుంటాం, అది మన దగ్గర ఉన్న చెప్పి నాది నాది అనుకుంటాం, మళ్ళీ ఏదో రోజున అన్నేసామనుకుంటాం, ఆడు నాది నాది ఆ పొలం అలాగే ఉంటాం. ఈ నాది నాదనే, ఈ నాదిని నేను నాకుతో చచ్చిపోతాడు. తర్వాత నీకు ప్రాపర్టీ ఉండొచ్చు, దాంతో తాదాత్యం ఉండకూడదు. నీకు ప్రాపర్టీ ఉండొచ్చు, మీ ఆ దేహ ప్రారంభాన్ని ఒకటి వస్తుంది, ప్రాపర్టీ కూడా అందరికీ రాదు, ఆ దేహ ఐశ్వర్యం కూడా అందరికీ రాదు. అది మీ దేహ ప్రారంభంలో ఉంటే మీ కోరిక చోటు నిమిత్తం లేకుండా వస్తుంది. మీ దేహ ప్రారంభంలో ఐశ్వర్యం ఉందనుకోండి, మీ కోరిక చోటు నిమిత్తం లేకుండా వస్తుంది. మీ కోరిక లేకుండా ఏది వచ్చినా మిమ్మల్ని బంధించదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీ కోరిక లేకుండా మీకు ఏది వచ్చినా మిమ్మల్ని బంధించదు. అంటే మీకు ఆత్మసాక్షాత్కారం కావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ముందు ఫౌండేషన్ ఆత్మగుణాలను సంపాదించాలి. ఆత్మగుణాలని కళ్యాణ గుణాలు అంటారు. ఏమంటారు? కళ్యాణ గుణాలు అంటారు. అయితే ఈ ఆత్మగుణాలు ఎటువంటివి అంటే, ఈ గుణాలన్నీ మనస్సులో ఉన్నా మనస్సును చంపుతాయి. ఆత్మగుణాలు సంపాదించడం వల్ల ఏమిటంటే, అవి మనస్సును చంపుతాయి. ఏది ఆత్మ జీవ లక్షణాలు మనస్సును చంపవు. ఆ రాముడుకున్నాయన్నీ ఆత్మగుణాలు, రాముడుకున్నాయన్నీ ఆత్మగుణాలు అంటే కళ్యాణ గుణాలు. అవి ఏంటయ్యి? కళ్యాణ గుణాలు. వాళ్ళకి మాకు మోక్షం రావాలని అనుకోక్కర్లేదు, వాళ్ళకి ఆనందం కావాలని అనుకోక్కర్లేదు. ఇప్పుడు ఎవరికైతే కళ్యాణ గుణాలు ఉన్నాయో, ఎవరికైతే ఆత్మగుణాలు ఉన్నాయో, ఎవరికైతే ద్వేషబుద్ధి లేదో వాడు నాకు ఆనందం కావాలి మోక్షం కావాలి అనుకోక్కర్లేదు. వాడికి ఆనందం కావాలని అడుగుటేందుకు, వాడు సహజంగానే వాడికి ఆనందం వస్తుంది. సహజంగానే శాంతి వస్తుంది. ఆ సహజంగానే మోక్షం వస్తుంది, సహజంగానే జ్ఞానం వస్తుంది. ఏది కళ్యాణ గుణాలు ఎవరికైతే ఉన్నాయో, ఆ సంపద ఎవరికైతే ఉందో, ఉత్తముడు కాదు ఉత్తమోత్తముడికి, ఉత్తముడు కాదు ఉత్తమోత్తముడికి మోక్షాన్ని కోరక్కర్లేదు. వాడు ప్రత్యేకం దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు. దాని అంతది మోక్షం వచ్చి వరిస్తుంది. అందుకే నాకు మోక్షం కావాలి, నాకు ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉండాలని ఎవడైతే ఆనందాన్ని కోరుకోవటం లేదో, ఎవడైతే భగవంతుడు చెప్పిన డ్యూటీ చేస్తున్నాడో వాడి ఆనందాన్ని కోరుకోడు. వాడికి ఆనందం వస్తుంది. భగవంతుడు చెప్పినట్టు చేసేవాడికి వాడికి శాంతి వస్తుంది. శాంతి కదా వాడికి మోక్షం వస్తుంది. అన్నీ వస్తాయి ఎవరికి, అన్ని. తర్వాత మీ జీవితం దేనికి తొందరపడకండి. దేనికి, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అలా జరుగుతుంది. కానీ ఆ దేహ ప్రారంభం లేదని తొందరపడకూడదు. ఎక్స్పెక్టేషన్ వద్దు. ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ లోపల మనం తొందరపడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మన శరీరానికి చావు కూడా కంగారు పడితే రాదు. కొంతమంది చనిపోయి ఏదైనా అనారోగ్యం అంటే చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండు అనుకుంటారు కదా. అలా తొందరపడటంలో చావు రాదు. ఈ శరీరంలో ఎవడైతే గాలి పోసాడో వాడు ఆ గాలి తీసే వరకు ఆ శరీరం భూమి మీద తిరుగుతూ ఉంటాను. ఈ శరీరంలో ఎవడైతే గాలి పోసాడో మళ్ళీ ఆ గాలి బయటకు తీసే వరకు ఈ భూమి మీద శరీరం తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే కొంచెం ప్రారంభం అనుభవించడానికి వచ్చాడు. ప్రారంభాన్ని అయిపోయిన తర్వాత ఆ జీవుడికి, ఆ జీవుడి దేహం ఎందుకు వస్తుందంటే, జీవుడికి దేహం లేకపోతే ప్రారంభం అనుభూలు ఒక రాదు. జీవుడికి దేహం ఎందుకు వస్తుందంటే, జీవుడికి దేహం లేకపోతే ఆ ప్రారంభం అనుభూలు ఒక రాదు, ప్రారంభం అనుభూలు ఒక రాదు. పైగా ఆ దేహము లేననే తలంపు మాయ. దేహము నువ్వు కాదు, దేహము నువ్వు కాదు. దేహం అంటే నీకు ఎంత ఇష్టమైనా దేహం నేను విడిచిపెట్టి వెళ్ళిపోదు. మన అందరికీ దేహం అంటే ఇష్టమే, కానీ మనందరం దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది, మన కాదు కాబట్టి. మనం కాని దాంట్లోంచి వేరుపడటం తప్పదు. ఏ వస్తువైనా సరే మనం కాని దాంతో వేరుపడటం తప్పదు, సెపరేషన్ తప్పదు. అంటే మనకు దూరదృష్టి ఉండాలి, దూరదృష్టి ఉండాలి. ఒక ప్లానింగ్ ఉండాలి. ఏంటది, ఒక ప్లానింగ్ ఉండాలి. మనం ఆ క్రమశిక్షణ జీవితంలో అన్నిటికంటే ముఖ్యం క్రమశిక్షణ. ధనానికంటే ముఖ్యం ఏంటంటే క్రమశిక్షణ. లేదా ఈశ్వరుడు పట్ల చలనం లేని విశ్వాసం, ఈశ్వరుడు పట్ల చలనం లేని విశ్వాసం. అంటే కళ్యాణ గుణాలు ఎలా ఉంటాయని సహజంగా ఉంటుంది. అది అతుక్కున్నట్టు కాదు. కొంతమంది నేర్చుకున్నట్టు ఉంటాయి, నేర్చుకుంది నేర్చుకున్నట్టు అది సహజం అవుతాయి. ఆత్మ గుణాలు ఎలా ఉంటాయి, అది సహజం అవుతాయి. కొంతమంది ఆ సహజమైన గుణాలే వాడికి మనం, ఆ సహజమైన గుణాల వల్లే వాడికి మనం నాశనం. రాముడు సీత మనం రావద్దన్నాడు. అక్కడికి అరణ్యవాసానికి రావద్దు. అరణ్యవాసానికి నన్ను వెళ్ళమన్నాడు, కానీ నిన్ను రమ్మనలేదు, నిన్ను వెళ్ళమనలేదు. అరణ్యవాసానికి రావద్దని చెప్తే అది సీత లేకపోతే రామాయణం లేదు. అరణ్యవాసానికి వెళ్ళకపోతే అది రామాయణం లేదు కదా. అంటే నేను వస్తానంటున్నాను. వస్తానంటే నిష్ఠూరంగా మాట్లాడుతుంది, నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఎవరు రాముడు నువ్వు చాలా కష్టపడుతుంది అడిగేది, అది నేల మీద పడుకోవాలి, చేపల మీద పడుకోవాలి. తర్వాత అనేక జంతువులు వాటి ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. ఆ టైంకి మనం కనిపిస్తే మనం కూడా తినేయచ్చు. అడవిలో జంతువులు వాటి ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి. ఆ టైంకి మనం కనిపిస్తే మనం తినేస్తాయి. అటువంటి అడవికి మనం వెళుతున్నాం ఫారెస్ట్. నేనేదో నాకు తప్పనిసరి వెళుతున్నాను, మీరందరూ రావక్కర్లేదని సీతంతో చెప్తే సీతం ఆర్గ్యుమెంట్ చెప్తుంది, నేను రావాలి వస్తానని చెప్తుంది. అప్పుడు చివరిలో ఒక చివరిలో రాముడు కూడా వద్దని చెప్తే అప్పుడు వస్తానుంది. చివరికి అంగీకరించాడు. ఎవరు అంటే అడవిలో ఉన్న కష్టకాలని చెప్పాడు, ఇన్ని బాధలు ఉంటాయని చెప్పాడు. అయినప్పటికీ కూడా వస్తానంటే అంగీకరించన్నాడు సీతమ్మ. దయగల వాడు దయని ఎలా విడిచిపెట్టాడు అలాగ నిన్ను కూడా నేను విడిచిపెట్టినమ్మా అంటాడు రాముడు. ఇది ఆత్మగుణం. ఏమిటిది, ఇది ఆత్మగుణం. దయగలవాడు దయని ఏ విధంగా అయితే విడిచిపెట్టాడు అలా నేను కూడా నిన్ను విడిచిపెట్టినమ్మా అంటాడు. ఇది ఆత్మగుణం. ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను. ఇదేంటది, ఇది కళ్యాణ గుణం, ఇది ఆత్మగుణం. అని చెప్పి ఆ స్నేహం సుగ్రీవుడితో రాముడు స్నేహం చేసినప్పుడు కూడా నీ కష్టం నీ కష్టం నా కష్టంగా తీసుకుంటాను, అది అది స్నేహం, అది ఫ్రెండ్షిప్ కాదు, అది స్నేహం మైత్రి. ఈ ఫ్రెండ్షిప్లు కాదే, ఈ ఫ్రెండ్షిప్లు రోజుకో రకంగా ఉంటారు, అది మైత్రి. అదేంటది మైత్రి ఎలా ఉంటుంది? ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడు ఉన్నాడు, ఆ చెడ్డవాళ్ళు మంచివాడు, అది మైత్రి. కర్ణుడు దుర్యోధనుడు అది మైత్రి. అలా రాముడు ఉన్నాడు, రాముడు సుగ్రీవుడు అది మైత్రి. రాముడు ఏమన్నాడంటే అగ్నిసాక్షిగా మనం ప్రమాణం చేస్తున్నాం, నీ కష్టంలో నేను విడిచిపెట్టను, అలాగే నా కష్టంలో నువ్వు విడిచిపెట్టకు, నీ సుఖంలో కూడా నేను అంటి పెట్టుకుంటా, నా సుఖంలో కూడా. అంటే స్నేహభావం ఏంటంటే వాడి సుఖం వీడు కనుక్కోవాలి, వాడి దుఃఖమే వీడు దుఃఖం, అది దాన్ని మైత్రి అంటారు. దాన్ని ఏమంటారు మైత్రి అంటారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఇంగ్లీష్లో అంటున్నారు ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ కాదే, అదేంటది మైత్రి. అవన్నీ ఆత్మ గుణాలు, అదేంటి అవన్నీ కళ్యాణ గుణాలు, అవన్నీ ఆత్మ గుణాలు. ఇందుకే మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఆ దేహభావం తగ్గించుకో, ఏమక్కర్ మీకు మీ హృదయంలోని ఆనందం. ఇప్పుడు సరిగ్గా నదికి వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఉబ్బుకుపోదు, అసలు మేము మీ ముఖం అటు ఇటు చెప్పనదు, అలా గాలి అందదు మీకు. అటువంటి ఆనందం మీకు ఇక్కడ వచ్చేది ఎన్ని బాహ్యంగా మీకు పరిస్థితులు బాగోపోయినా బాహ్యంగా మిమ్మల్ని అదృష్టం ఆ దురదృష్టం వెంటాడుతున్నప్పటికీ బాహ్య పరిస్థితుల్లో ఇక్కడున్న హృదయంలో ఆనందం పొంగితే ఏది ఇక్కడ ఉన్న ఆనందం ఒకసారి పొంగిందనుకోండి, పొంగు మీ సహస్రాలను ముంచుతాను అనుకోండి, అది మీరు భరించలేరు ఆనందం, మీరు భరించలేరు కాబట్టి అది ఓపెన్ చేయటం అది శాంతి ఆనందం. ఇక్కడ నుంచి వస్తా అంటే ముక్తి ఎప్పుడు శరీరం చనిపోయిన తర్వాత కాదు, శరీరం ఉండగానే వాడు మోక్ష సుఖాన్ని పొందుతాడు, శరీరం ఉండగానే వాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు, శరీరం ఉండగానే వాడు దైవీ సుఖాన్ని పొందుతాడు. ఆ సుఖానంతరం వచ్చేది కాదు, ఇక్కడే పొందొచ్చు అది. ఇక్కడ అంటే మీరు నూటికుని ఒకటి గుర్తుపెట్టుకోండి, భాష విషయాల మీద కాకుండా భాష కారణాల వల్ల కాకుండా, అంటే నూటికి నూరిపాళ్ళు మీ శరీరానికి చివరి రోజు వచ్చినప్పుడు, మన శరీరం ఏదో రోజున చనిపోతుంది, ఆ చివరి రోజు వచ్చినప్పుడు మీరు బాహ్య కారణాలు బాహ్య పరిస్థితుల మీద కాకుండా నూటికి నూరిపాళ్ళు, అంటే బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండొచ్చు ప్రతికూలంగా, అది భౌతిక సుఖాలు, అది అభౌతికం, అది అనుకూలండి, అది లోకానికి సంబంధించింది కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ సుఖం మనల్ని తాకినప్పుడు, ఆ శాంతి గంగ మనల్ని తాకినప్పుడు, శివుడి నెత్తి మీద గంగ ఉంది, ఆ గంగ ఉందంటారు, ఆ గంగ ఎవరి శాంతి, ఆ గంగ ఎవరి జ్ఞానం, శివుడి నెత్తి మీద గంగ ఉందంటారు, ఆ గంగే శాంతి, ఆ గంగే జ్ఞానం, ఆ గంగే ఆనందం, అదే అమృతం. మనస్సును లయింపు చేసేవాడు శివుడు, మనస్సుని లయింపు చే మనస్సు లయ అవి మనస్సు లయమైంది అనుకోండి, మనస్సు లయమైతే అప్పుడు మనకు ఆనందం దొరకదు. ఆ మనస్సును లయం చేసేవాడు శివుడు, ఆ మనస్సును పరచబడి చేసేవాడు శివుడు, ఆ లోపల నుంచి వచ్చే సుఖం ఎలా ఇప్పుడే మీకు ఎప్పుడైతే మనస్సు పలచబడిపోయిందో, మనస్సు పలచబడిపోయిందో, మీ మనస్సు మిమ్మల్ని ఎప్పుడైతే మీ ఇంద్రియాలు మీ మనస్సు మిమ్మల్ని ఎప్పుడైతే బాధించడం మానేసినాయో, ప్రతి మనిషిని వాడి ఇంద్రియాలు వాడు మనస్సు బాధిస్తూ ఉంటుంది, వాడి మనస్సు అది గుర్తు కోసం చెప్తున్నాను, వాడి మనస్సు వాడి ఇంద్రియాలు వాడిని ఎప్పుడైతే బాధించడం మానేసినాయో, హృదయంలో ఉన్న శాంతి గంగ, ఆ జ్ఞాన గంగ, ఆనంద గంగ ఒకసారి మీరు సహస్రాలను ముంచేస్తే ఇప్పుడు ఈ జన్మలు రాబోయే జన్మలు పూర్వం మీరు ఎత్తిన జన్మలు అనే స్వప్నం అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆరోపితమే ఈ జన్మలు, ఈ చావులు పుట్టుకలన్నీ ఆరోపితమే, ఇవన్నీ ఆరోపించబడ్డాయి. భగవాన్ అంటారు ఈ బైరాజ్య ఫౌండేషన్ వాళ్ళు ఏదో కొంత సంపాదించారు, అక్కడ మందులు ఇచ్చారు, అక్కడ ఏదో కొన్ని గ్రామాల్లో మందులు ఇచ్చారు. నీకు అర్థం అవుతుంది, నువ్వు జ్ఞానాన్ని సంపాదించు, అది ఏదో కొంత ఉపకారం చేసినట్టు అనిపించింది కదా, ఏదో కొన్ని గ్రామాల్లో మందులు ఇచ్చారు, ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని సంపాదించుయా. ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఆత్మజ్ఞానికంటే దానికి మించి ప్రయోజనం చేసేవాడు లోకానికి అవ్వడం లేడు. నీకు బజార్లో ఏది దొరకదో, బజార్లో ఏది దొరకదో అది నీకు ఆత్మ శాంతి తెలంగాణ కాంతి తెలంగాణ జ్ఞాని పంచి పెడతాడు. ఆ సుఖాన్ని ఇతరులకు పంచి పెడతాడు, ఆ శాంతిని ఇతరులకు పంచి పెడతాడు. ఒకవేళ నిజంగా లోకానికి ఏదైనా ఉపకారం చేయాలంటే నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను మోక్షం అంటే ఏంటి? నిన్ను తెలుసుకోవటం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభూతి తెచ్చుకోవటం. అది తెచ్చుకుంటే నీ ద్వారా లోకానికి అంత కూడా శాంతి అందుతుంది, సుఖం అందుతుంది. అంతకంటే మించి సహాయం చేసేవాడు ఇంకొకటి ఉండడు. ఒక జ్ఞాని ద్వారా ప్రవహించే సుఖం, ఒక జ్ఞాని ద్వారా ప్రవహించే శాంతి వాళ్ళు దానికంటే ఎంత ధనవంతులైనా అంటే పండితులైనా వాడు చేసేది ఏమి లేదు. అక్కడ ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, మీకు కావాల్సింటే బట్టలు ఇస్తారు, లేదా నాలుగు కాసులు పెట్టి గొలిచే ఇస్తారు. మీకు శాంతి ఎక్కడ ఇవ్వగలరు? జ్ఞానాన్ని ఎక్కడ ఇవ్వగలరు? ఆనందాన్ని ఎక్కడ ఇవ్వగలరు? లేదా కారు కొనిస్తారు డబ్బులు ఉంటేనే? భౌతికమైన ప్రయోజనాలు లోపల శాంతి, మీకున్న ఆనందాన్ని ఎక్కడ పంచిపెట్టక, వాళ్ళకు ఉంటే కదా పంచిపెట్టాను. ఏ మనిషికైనా మనకు ఉన్నది ఇతరులకు ఇస్తాం, మనకు లేని ఇతరులకు ఇవ్వలేము. మనకు లేని శాంతి ఇతరులకు ఇవ్వలేము, మనకు లేని జ్ఞానం ఇతరులకు ఇవ్వలేము, మనకు లేని అనుభవం ఇతరులకు పంచిపెట్టలేము. మనకు లేనిది ఇతరులకు ఎలా ఇస్తాం? మనకు ఉన్నదే ఇతరులకు పంచిపెడతాం. లేనిది ఎక్కడ చేయగలం? మనకే లేనప్పుడు ఇతరులకు ఎలా ఇవ్వగలం? అంచేది నువ్వు జ్ఞానం ఆ లోపల సహజ స్థితి కనుక నువ్వు పొందితే, న్యాచురల్ స్టేట్ కనుక నువ్వు పొందితే, సృష్టిలో అందరికంటే నీ ద్వారానే ఎక్కువ లోకానికి సహాయ సహకారం కూడా అందుతాడు. అంటే నువ్వు పని చేస్తే యజ్ఞంగా చేయాలి. ఎలా చేయాలి? యజ్ఞంగా చేయటం అంటే ఏంటి? మళ్ళీ నీకు దేహం రాకూడదు. నీ పని వల్ల నీకు దేహం రాకూడదు. మనం చేసే పనుల వల్ల అన్ని మనకు దేహం వస్తుంది. ఏం చేత దేహం వస్తుంది? నేను కర్తనని బుద్ధి మీద, నేను కర్తనని చేస్తాం, నేను కర్తనని చేస్తాం. ఈ మాయ ఎలా ఉంటుందంటే, ఈ బైరాజి ఫౌండేషన్ పెట్టాడు. ఈ బైరాజ్ అనేది వాళ్ళ ఇంటి పేరు. బైరాజ్ అనేది వాళ్ళ ఇంటి పేరు. దాని మీద ఏదో ఒక నాలుగేళ్ల నుంచి ఏదో ఖర్చు పెడుతున్నారు కదా గ్రామాల్లో. ఏదో అదే అంటున్నారు, ఏదో మందులు అంటున్నారు, డాక్టర్ అంటున్నారు, ఏదో ఏదో ఖర్చు పెట్టారు. ఆ బైర్రాజి పేరు తీసేసి మీరు పొండమ్మంటే వాళ్ళు ఎవరు? దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఆ బైర్రాజి మూడు అక్షరాలు కూడా ఇక నీకు శాంతి ఏంటి? నీకు మోక్షం? నీ పేరు మర్చిపోలేవు, నీ దేహాన్ని మర్చిపోలేవు, నీ అంతస్తు మర్చిపోలేవు, నీ గౌరవాలు నీ అగౌరవాలు మర్చిపోలేవు. ఇంకా నీకు మోక్షం ఏంటి? అసలు నువ్వు ఇంపర్సనల్ గా ఉండలేవు. అసలు ఇలా కల్లి నరసింహరాజు గారు మహాశ్మశానం ఓపెన్ చేశారు. మహాశ్మశానం ఓపెన్ చేసి ఇటువంటి పొలమూరు లాంటి గ్రామంలో ఉండే బుద్ధుడి శరీరం విడిచిపెట్టాడు. ఆయన ప్రయాణం చేసేపు ఇటువంటి గ్రామంలో ఏదో చెట్టు కింద ఉన్నాడు, ఇటువంటి చోట ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆనందని వాళ్ళ భవిష్యత్తు పెంతండ్రి గారి అబ్బాయి, పెత్తండ్రి గారి అబ్బాయి వాడు. ఆనందని కూడా ఉండేవాడు. ఆడి పేరు ఆనంద్, ఆడి పేరు ఆనంద్ గారు అన్నాడు. ఆ రోజున మోషన్స్ అవుతున్నాయి ఎవడికి, బుద్ధికి మోషన్స్, డైరీ పట్టుకుంది. ఆ రోజున ఆయన శరీరం విడిచిపెడతాడు తొలిసారికి. ఎవరికి? ఆనంద్ అన్నాడు, మీ శరీరాన్ని ఏమి చేయమంటారు? మీ శరీరాన్ని ఏమి చేయమంటారు అంటే ఎక్కడన్నా సమాధి కట్టమంటారా? సమాధి కట్టి అక్కడ గుడి కట్టమంటారా? లేదా సమాధులు కట్టి ఇప్పుడు పూజలు మొదలెడుతున్నారు కదా అందరికీ, సమాధులు కట్టి అక్కడ పూజలు చేయమంటారా అంటే అన్నాడు బుద్ధిని. అన్నాడు బుద్ధుడు అనేవాడు ఈ ప్రపంచంలోకి వచ్చి బయటికి వెళ్ళిపోయాడని గుర్తు కూడా లోకానికి అక్కర్లేదు. బుద్ధుడు అనేవాడు ఈ లోకాలలోకి వచ్చి కొంతకాలం ఉండి బయటికి వెళ్ళిపోయాడు. అనే గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లేదు. అది నిర్వాణ స్థితి అంటే పూర్ణ స్థితి, అది బుద్ధిని పొందే నిర్వాణ స్థితి అంటే పరిపూర్ణమైన స్థితి, 100% పర్ఫెక్ట్, 99% కాదు. ఇంకా వెలితిలేని స్థితి, కొరతలేని స్థితి, పరిపూర్ణమైన స్థితి, అది ఆనంద స్థితి. అక్కడ ఆనంద స్థితి అన్నాడు, ఆనంద్ మనం ఉన్నది ఒక గ్రామమే కదా అన్నాడు. ఒక గ్రామం, ఏ గ్రామం కూడా శ్మశానం లేకుండా ఉండదు, ఏ గ్రామంలో కూడా శ్మశానం. ఈ గ్రామంలో కామన్ మ్యాన్ అక్కడ తీసుకెళ్లి దహనం చేస్తున్నారు, ఈ శరీరాన్ని కూడా అక్కడే దహనం చేయదు. బుద్ధుడు ఫలాన చోటు పుట్టాడని, ఫలాన చోటు చనిపోయాడని ఈ లోకానికి గుర్తు కూడా అక్కర్లేదు. ప్రతి గ్రామానికి ఒక శ్మశానం ఉంటుంది, ప్రతి గ్రామం శ్మశానం లేకుండా గ్రామం ఉండదు. అలాగే ఈ శరీరం ఈ గ్రామానికి ఏదో కామన్ గా బరీలు ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి దహనం చేస్తుంది. అది ఇంపర్సనల్ లైఫ్ అంటే అక్కడ వ్యక్తి భావన అక్కడ కను. మీరు పెట్రో మాస్టర్ అయితే చూస్తే గౌతమ బుద్ధుడు వ్యక్తి భావన కనపడదు. మీరు దగ్గర లైట్లు పెట్టి చూస్తే అవి బాపల అక్కడ వ్యక్తి భావన కనపడదు. ఇప్పుడు బైర్రాజు వాళ్ళు చేస్తున్నారు కదా, ఏమన్నా బైర్రాజు అనే 3 అక్షరాలు తీసి మీరు చేయండి అంటాడు. ఇంకా 3 అక్షరాల కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా దేవుడి కరణ ఎలా వస్తుంది వాళ్ళకి? అందరూ మీరందరూ చెప్పుకుంటున్నారు కదా బైర్రాజు వాళ్ళు అక్కడ మందులు ఇచ్చారు, ఆ దాంతో సరిపోదు. మీరందరూ ఏదో చెప్పుకుంటున్నారు కదా, ఈ చెప్పుకోవడం తోడు సరిపోదు, అసలు సొన్న. ఈ ఊరేగింపులు తోడు సరిపోదు, అసలు సొన్న. అంటే యజ్ఞభావం తోడు చెయ్యి. నువ్వు ఏ పని చేస్తావు, యజ్ఞభావం తోడు చేస్తే నీకు శరీరం రాదు. యజ్ఞభావం తోడు చేస్తే నీకు ఇంకా శరీరమే రాదు. అంచేది మనం భక్తి మార్గంలో ఉన్నా జ్ఞాన మార్గంలో ఉన్నా ఆ పద్ధతి ఎలా ఉండాలంటే, ఆ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలంటే, కర్మ చేసే విధానం ఎలా ఉండాలంటే, ఎలా చేస్తే తిరిగి మనకు జన్మ రాదు అలా చెయ్యాలి. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ పని చేసినా, ఏ ఆలోచించినా, ఏ పని చేసినా అదే దృష్టిలో పెట్టుకోండి. మీకు గౌరవం కావాల్సింది, గౌరవం వస్తుంది మీకు. కానీ అసలు సున్నా, మోక్షం రాదు. మళ్ళీ పునర్జన్మ వచ్చిందని శరీరం వచ్చేస్తుంది కదా, పునర్జన్మ వచ్చే శరీరం వచ్చేది. అంటే మీరు చేసే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే, మీరు చేసే ప్రయత్నం ఏ ప్రయత్నం శిఖరణ శుద్ధిగా చేస్తే దేవుని దయ కూడా వస్తుంది. మన ప్రయత్నంలోనే దేవుని దయ ఉంటుంది. మన శిఖరణ శుద్ధిగా చేస్తే ఏదో రోజు లెక్క పెట్టుకోకుండా హృదయపూర్వకంగా మనకు కనుక పని చేస్తామంటే, సిన్సియారిటీ కనుక అక్కడ ఉంటే, మన మాట మనస్సు చేత ఏకంగా ఉండి పని చేస్తామంటే దేవుని దయ వస్తుంది, గురువు అనుగ్రహం వస్తుంది. అవి సాధన చేసేటప్పుడు ఎటువంటి బండరాళ్ళు లోపలున్నా, ఎటువంటి లోతైన ఎంత లోతైన వాసం ఉన్నా, అన్ని మనం పని చేస్తామంటే జ్ఞానం కోసమే పని చేస్తామంటే, ఆ జ్ఞానానికంటే పవిత్రమైనది ఈ సృష్టిలో లేదు. ఆ జ్ఞానమే మనకున్న వాసనలన్నీ దహనం చేస్తుంది. అంటే మన లక్ష్యం జ్ఞాన వైపులే ఉండాలి. జ్ఞానంతో సమానమైన వస్తువు కానీ, జ్ఞానానికి మించిన వస్తువు కానీ ఈ లోకంలో లేదు. పైలోపు ఇతర లోకాల్లో కూడా లేదు. అర్జున, జ్ఞానంతో సమానమైనది కానీ జ్ఞానానికంటే మించింది కానీ ఎక్కడ లేదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. అది లోపల ఉంది. మీకు కొంచెం లోపలకు చూసుకుని, ఎప్పుడు చూసినా బయటికి చూడటానికి అలవాటు పడిపోయారు. ఎప్పుడు చూసినా మనిషి బయటకు చూడటానికి అలవాటు పడిపోయారు. అది లోపల చూడటం నేర్చుకోండి. లుక్ మీకని మీరు లోపల చూడటం నేర్చుకోండి. అంతర్దృష్టి నేర్చుకుంటే మీ మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం లేకుండా మనస్సు నశించదు. మనస్సు నశిస్తేనే కానీ ఆత్మజ్ఞానం రాదు. స్థూల బుద్ధి తగ్గించుకోవాలి. అయ్యే అంటే పని కోసమే చెయ్యాలి. అది మంచి అంటే చేయటం, అది వదిలేయటం. అది మంచి పని అంటే ఆ పని చేయటం, పరగట్టిన తర్వాత పూర్తిగా మర్చిపోవాలి. ప్రపంచం ఏముంది, అన్ని నామరూపాలు. ప్రపంచం ఏముంది, రూపము నామము. అంటే మాయది, రూపము మాయే, నామము మాయే. మన రూపము మాయే, మనకు పెట్టిన పేరు మాయే. అంటే ప్రపంచం దాని నామరూపాలు తప్పింది, ఇంకా ప్రపంచం లేదు అసలు. నీకు విషయాలతో ప్రాపంచ సత్పురుషులతో సహవాసం చేస్తాంటే హోలీ కంపెనీ. ఆ సజ్జన చోటు కనుక నువ్వు సహవాసం చేస్తుంటే నీకు దేహంతో బంధం, ప్రపంచంతో బంధం, విషయాలతో బంధం నీకు తెలియకుండానే సన్నబడిపోతా ఉంటుంది. మనకు దేహంతో బంధం ఉంటుంది, దేహంతో బంధం ఉంటుంది, లోకంతో బంధం ఉంటుంది. తర్వాత ఆ దేహ వాసన ఉంటుంటుంది, ఆ లోక వాసన ఉంటుంటుంది, లోక వాసన. ఆ లోక వాసన కూడా బలీయమైంది, లోక వాసన కూడా ఆ బలీయమైంది. తర్వాత ఇంకేంటి, దేహ వాసన శాస్త్ర వాసన. నేను పండితుని అనుకుంటాడు, ధనవంతుడు నేను ధనవంతుని అనుకుంటాడు, మీకు ఇవన్నీ సంస్కారం, ఇవన్నీ వాసనలు, ఇవన్నీ అణిగితేనే కానీ ఈ హృదయంలో ఉన్నటువంటి అంత చైతన్యం హృదయంలో ఉంటాడు అంతర్యామి నీ మెదడుకు అంతడు. ఏముంది కీర్తులు, ఏముంది ఈ గౌరవాల కంటే కరివేపాకు మెరిగి ఏదైనా కూరలు వేసుకోవచ్చు. ఏముంది గౌరవాలు, ఏముంది ఇదంతా మాయ. అయితే నీ సజ్జన సజ్జన సహవాసం సహవాసం జరిగితే హోలీ కంపెనీ. అదేంటది, హోలీ కంపెనీ కనుక దొరికితే సహజంగానే నీ మనసుకు లోచూపు కలగదు. సహజంగానే నీ మనసుకి లోచూపు జరుగుతుంది. ఎవడైనా సైంటిస్ట్ అవనండి, ఎవడైనా ఋషి అవనండి, అదే వాళ్ళకి మనస్సు లోచూపు కలగకుండా, వాళ్ళకి లోపల అంతర్దృష్టి కలగకుండా భౌతిక విషయాలు కూడా ఏం కనిపెట్టలేదండి. భౌతిక విషయాలు కూడా జ్ఞానం అట్టించండి, భౌతిక విషయాలు కూడా ఏం కనిపెట్టలేదు. ఎవడైతే తన తాను పూర్తిగా మర్చిపోయాడో వాడే గ్రేట్ డిస్కవరీ చేయగలడు. నిరంతరం నీకు నువ్వే జ్ఞాపకం వస్తాంట, నీ జ్ఞానం ఏంటి? నిరంతరము నీకు నువ్వే జ్ఞాపకం వస్తున్నావు అనకు, ఇంక జ్ఞానం ఎలా వస్తుంది నీకు? అంటే నువ్వు సాధ్యం అంతరకు హోలీ కంపెనీలో ఉండు, హోలీ కంపెనీ చేస్తూ ఉండు. ఎవడైతే రియలైజేషన్ వచ్చి ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడి ద్వారా తరంగాలు ఎదగలుగుతాడు. వాడి ద్వారా కొన్ని తరంగాలు, అంటే శాంతి తరంగాలు వస్తూ ఉంటాయి వాడికి. శాంతి తరంగాలు ఆ లోపల నుంచి ఎక్కడైతే మల్లెపూలు ఉన్నాయో గాలి ఎలా మోసుకొస్తున్నా మల్లెపూలు వాసన మనకు గల ఆ హోలీ మ్యాన్ దగ్గర ఉన్నప్పుడు, పైసి మ్యాన్ దగ్గర ఉన్నప్పుడు వాడు కూడా వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. నీ మీద కూడా వాటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అంటే ఎక్కడో కాదు, ఏ గుహలోనో నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ గుహలో కూర్చున్నా, లేదా మధ్య హిమాలయ పర్వతాల దగ్గర ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ కూర్చున్నా నీకు ఆ దైవ చింతన. మన దేహం ఎక్కడ ఉన్నదని కాదు ముఖ్యం, కాదు మనస్సు ఎక్కడ ఉన్నది ముఖ్యం. నువ్వు ఎక్కడైనా దైవ చింతన విడిచిపెట్టకూడదు, ఆ దైవ చింతన విడిచిపెట్టకూడదు. ఇప్పుడు జపం ఉందనుకోండి, నీకు ఏదో ఒక రూపం ఒక నామం తీసుకుని జపం చేస్తున్నారు. తుకారాం అన్నాడు, చాలా సాధనలు చెప్తారు కదా, చాలా సాధనలు చెప్తారు. మనకి చాలా సాధనలు చెప్తారు కదా, ఆత్మానుభవం పొందటానికి, ఆత్మజ్ఞానం పొందటానికి, ఇది చేయండి అది చేయండి. ఓ విటాళ్ళు, నాకు ఈ గొడవ అంతేందుకు, నాకు సంబంధించి ఇతరుల గొడవ నాకెందుకు, నాకు సంబంధించినందుకు నీ నామం సరిపోతుంది. తుకారాం అన్నాడు, విట్రలు అంటే కృష్ణుడు, ఆ పండరి కృష్ణుని విట్రలు అంటారు. ఏమంటారు? విట్రలు అంటారు. ఓ విట్రల్లో ఇతరులు కూడా నాకెందుకు, నాకు సంబంధించడం ఏమో, ఇతరులకు 90 గొడవలు కావాలేమో, నాకు సంబంధించడానికి ఏమక్కర్లేదు, నామం ఉంది కదా సరిపోతున్నాడు తుకారాం. అందరి గొడవ నాకెందుకు, నాకు సంబంధించడానికి నీ నామం ఉంది, రూపం కూడా అక్కర్లేదు, నీ రూపం కూడా అక్కర్లేదు, నీ నామం చాలు పోయాను అని తరించడానికి అంటాడు తుకారాం. చాలు, అది సిన్సియర్గా చేస్తే అది చాలు. నీ నామే చాలు నాకు. అదే నేను ఈ సంసార సముద్రంలోంచి ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి నాకు ఆ బోటులాగా ప్రయాణం చేసి ఒడ్డుకు తీసుకొచ్చేస్తున్నా. నీ నామం చాలువయ్యా, నాకు 90 అక్కర్లేదు. యోగాభ్యాసాలు, ఈ ప్రాణాయామాలు అయ్యేం అక్కర్లేదు, యజ్ఞాలు ఏం అక్కర్లేదు. నీ నామం ఒకటే చాలు, నీ నామ రూపం కూడా అక్కర్లేదు. నీ నామే చాలు నేను తరలించడానికి. నాకు సంబంధించినందుకు చెప్తున్నాను, మిగతా వేరే విషయం నాకు సంబంధం లేదు. నేను తరించడం, నేను బాగుపడ్డాను కదా, సరిపోతుంది వెట్టలు అన్నాడు తుకారాం. తర్వాత ఈ దేహభావాన్ని నేను బాగొట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అది విచారణ మార్గం కాను, ధ్యాన మార్గం కాను, ఏమీ చేయలేదు. నేను ధ్యానం చేయలేదు, నేను పోగొట్టుకోవడానికి ప్రత్యేకంగా దేహభావాన్ని పోగొట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయలేదు. నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు ఏదైనా కష్టం వస్తే నీకు తెలియకుండా రావటం లేదు. ఒకవేళ నేను బాగుపడ్డాను కదా, పంపిస్తున్నావేమో నువ్వు, లేదా మనసులో వంకలు తీయటానికి పంపిస్తున్నావేమో నువ్వు. అది తుకారం అంటాడు, నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, నష్టం వచ్చిందనుకోండి, నీకు తెలియకుండా వస్తుంది. నాకు వచ్చిన నష్టం నీకు తెలియకుండా వస్తుంది, నాకు వచ్చిన కష్టం నీకు తెలియకుండా వస్తుంది, తెలిసిండే వస్తుంది. ఏమో ఎక్కడ ఉదయాంతరాలు ఎక్కడ పని చేయడానికో వస్తున్నాయో, ఒకవేళ పునర్జన్మలు తగ్గించడానికి ఇవన్నీ చేస్తున్నాయేమో, నా ప్రారంభం యొక్క వేగం తగ్గించడానికి చేస్తున్నాయేమో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు. ఇవన్నీ ఏది చేసి, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం. ప్రత్యేకంగా ఇక్కడ తుకారం అంటూ ఎవడు లేడు, ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడ వ్యక్తి అంటూ లేడు. నిన్ను కాదని కోరేవాడు ఎవడో ఇక్కడ ఎవడో లేడు. నేను డినై చేసి చెప్పాడు ఎవడో ఇక్కడ ఎవడో లేడు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, ఏది నీకు తెలియకుండా రావటం లేదు. ఇవన్నీ నా మంచి కలిసి చేస్తున్నావు. ఇవన్నీ నా ఒకవేళ రాబోయే జన్మల్లో అనేకమైనటువంటి ప్రారంభం అనుభవించవలసి ఒక జన్మలో తీసేస్తున్నాయని ఎవరికి తెలుస్తుంది? ఇదంతా నీ ఆట, ఇదంతా నీ లీల. ఏంటది ఇదంతా నీ లీల, ఇదంతా నీ ఆట అంటే నీ నామం సరిపోతుంది. అది ఇందుకే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దేహము లేనన్న తలంపు, మనస్సు లేనన్న తలంపు ఎప్పుడు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదని అడుగుతున్నాడు. ఇది పోతేనే కానీ నీకు నువ్వెవరో నీకు తెలియదని ఆచార్యుల వారు చెప్పారు. ఇక చూడమండు, ఈ దేశము నేనన్న తలంపు, మనస్సు నేనన్న తలంపు నాకు ఉన్నాయి. నేను ఎప్పుడు వాటిని పోగొట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేయలేదు. ఆ పాండురంగుడి పట్ల ప్రేమలో, ఆ పాండురంగుడి పట్ల సజీవమైన విశ్వాసంలో, ఆ జీవనదిలో పోయిన తర్వాత తెలిసింది. ఎప్పుడు పోయిందని నాకు తెలియదు అన్నాడు వాడితో కారణం. అది నేనెప్పుడు ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం, మనం గట్టిగా ఓడగొడితే మనకి పోతాయి కదా, మనం ఓడగొట్టుకుంటే పోతే. నేనెప్పుడు అట్లా ప్రయత్నం చేయలేదు. నువ్వు నీ నామం తప్పించేం తెలీదు ఆ స్మరణలో. అంటే అదే ఆ స్మరణే వాడికి ఆత్మలు అమృతానుభవించు. ఆ స్మరణ వల్ల నిరంతరము ఆ స్మరణ వల్ల వాడికి అమృతానుభవం వచ్చేస్తుంది. ఎవరికి నిజకారం ఇవన్నీ పోతే అంతా పోవాలి కదా. ఈ తలంపులన్నీ పోవాలి, దేహవాసన లోకవాసన అన్నీ పోవాలి. పోతేనే కానీ అమృతానుభవం రాదు. అది పోగొట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అది పోగొట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అది ఎప్పుడు పోయినాయో నాకు తెలియదు. ఒకవేళ ఈ ఆటంకాలు వస్తుందని నువ్వు అనుకున్నావు కాబట్టి అవి నాకు పోగొట్టావు. నేనేం పోగొట్టుకుని అనుకోలేదు, కానీ నీ స్వరూపం నాకు ఇవ్వటానికి. నీ స్వరూపం ఎక్కడుంది? నాలో నిజమైన భగవంతుడు ఎక్కడున్నాడు? నాలో నిజమైన ఆత్మగా ఉన్నాడు. నాలో నిజమైన వస్తువుగానే ఉన్నాడు. ఎవరు? భగవంతుడు. అంతటా ఉన్నప్పటికీ నాలో నిజమైన వస్తువుగా, నాలో నిజంగా ఉన్నాడు. నాలో ఒక నిజంగా ఉన్నాడు. ఎవడు? భగవంతుడు నాలో ఒక నిజంగా ఉన్నాడు. ఆడు నన్ను అనుభవిక వైద్యం చేయడానికి ఒక అది అన్ని ఆటంకాలు వస్తున్నాయేమో నువ్వు అనుకున్నావు. నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు పోగొట్టావు. నాకెందుకు? నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో నువ్వు, అక్కడ కూర్చోబెట్టడానికి అన్ని ఆటంకాలు వస్తాయని నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు పోగొట్టుకున్నావు. నాకు సంబంధం ఏంటి? నేనేం ప్రయత్నం చేసి ఆ తలంపులు పోగొట్టుకోలేదు. ఐసెన్స్ అంటే ఆ తలంపు, ఆ భావన, నేననే భావన అది ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. నీ పట్ల ప్రేమ తప్పించి, నీ పట్ల ఇష్టం తప్పించి, నీకు నాకు రెండో భావన ఏమిలేదు. ఆ ప్రవాహంలో ఈ దేహం నేనైనా తలంపు, మనస్సు నేనైనా తలంపు, ఇవన్నీ వాటంతలో పోయింది. నేను ప్రయత్నం చేసి వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మన జేబులో 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒకసారి మనకు తెలియకుండా దారిలో పోతాయి. కానీ జేబు చూసుకున్నప్పుడు తెలుస్తుంది పోయిందని, అది ఎక్కడ పోయిందో మనకు తెలియదు కదా. అలాగే ఈ తలంపు రెండు పోయినాయి, ఎప్పుడు పోయినా నాకు తెలియదు. నీ పట్ల ఉన్నటువంటి అనురాగంలో, నీ పట్ల ఉన్నటువంటి ప్రేమలో చెప్పాడు, నీకంటే నీ నామం గొప్పది, నీ రూపం కంటే నీ నామం గొప్పది. తర్వాత రూపం పోయినా కొంతకాలం నామం ప్రవహిస్తూ ఉంటుంది. మామూలుగా కూడా భౌతికంగా ఆలోచించిన ఒక రూపం పోయిందనుకోండి, ఆ నామానికి కొంతమంది చాలా కాలం చెప్పుకుంటారు. మీ గ్రామంలో ఎవరైనా మంచి పనులు చేశారనుకోండి, ఆ రూపం పోయిందనుకోండి, రూపం పోయిన పేరు మీ ఇంట్లో అందరూ చెప్పుకుంటారు, ఈ గ్రామానికి ఎంత సేవ చేసి చనిపోయాడు. అంటే రూపం పోయిన పేరు ఉంటుంది కదా, భౌతికంగా ఆలోచించిన పేరు రూపం కంటే పేరు ఎక్కువ కాలం ఉంటుంది. ఇది భౌతిక దృష్టితోటి చెప్పినా పేరు ఎక్కువ కాలం ఉంటుంది. అంటే రూపం పోయినా, ఆ రూపం మన కళ్ళ కనపడిపోయినా ఆ పేరు చెవులకు వినపడతా ఉంటుంది. ఆ రూపం మన కళ్ళకి కనపడిపోయినా ఆ పేరు, మరి ఆ రూపానికి ఉన్న పేరుతో వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే అది చెవులకి వినపడతా ఉంటుంది. కళ్ళకు కనపడదు రూపం, కానీ ఆ పేరు మటుకు చెవులకి వినపడతా ఉంటుంది. అంచేత ఆచార్యుల వారు అన్నారు, కలియుగం చీకటి యుగం, కలియుగం చీకటి యుగం, మంచి కంటే చెడ్డ ఎక్కువ ఉంటుంది, మంచి తక్కువ ఉంటుంది, చెడ్డ చాలా ఎక్కువ ఉంటుంది. నీకు మంచి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు, చెడ్డ చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నీకు ధర్మం గురించి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు, అధర్మం గురించి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కలి ప్రభావం, ఈ ప్రవాహం యొక్క వేగంలో అధర్మం ప్రవహిస్తాను, చీకటి ప్రవహిస్తాను, అశాంతి ప్రవహిస్తాను. ఈ మహాప్రవాహంలో ధర్మాన్ని ఆచరించేవాళ్ళని చూసి ఏళన చేయొచ్చు. అటువంటి రోజులు ఇప్పుడు ధర్మాన్ని మంచి చేసిన వాడిని చూసి ఏళన చేయొచ్చు, ధర్మాన్ని ఆచరించిన వాడిని చూసి ఏళన చేయొచ్చు. అంటే కలియుగం అటువంటిది, కలియుగం అటువంటిది. ఈ ప్రవాహానికి ఎదురీది నువ్వు, ఈ ప్రవాహం నీకెవరు మంచి చేయడానికి ఎవరు నీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా అంటే ఈ ప్రవాహానికి ఎదురి నిలబడి నువ్వు రవంత ధర్మం చేసినా, రవంత ధర్మాన్ని ఆచరించిన, ముళ్ళంత ధర్మాన్ని ఆచరించిన అనంతమైన ఫలితం వస్తుంది అన్నాడు ఆచార్య స్వామి. ఏం చేసి నువ్వు ఏది చేసినా నేను హేళన చేసేవాళ్ళే. నువ్వు మంచి చేస్తే హేళలు కలియుగం అది. మీరు ఏదైనా మంచి చేయండి, మిమ్మల్ని హేళన చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, మీ లోకానుభవం కూడా చూసుకోండి. మీరు ఎంత మంచి చేసినా హేళన చేసేవాళ్ళు హేళన, అటువంటి హేళన మధ్య నీకు అర్థమవుతుంది అటువంటి అధర్మం ప్రవహిస్తాను. దానికి ఎదురు నిలబడి ఒక చిన్న ధర్మాన్ని, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ధర్మాన్ని ఆచరించినా, కొంచెం ధర్మాన్ని ఆచరించినా, కొంచెం మీరు ఆ శ్రవణం, ఆ జ్ఞానం భగవంతుని గురించి కొంచెం శ్రవణం చేసి కలియుగంలో అనంతమైన ఫలితం మీకు ఈ కలియుగంలో. కలియుగంలో ఎంత చెడ్డ ఉందో అంత మంచి కూడా ఉంది. కలియుగంలో మీకు అనంతమైన ఫలితం వస్తుంది. కొంచెం శ్రవణం చేసినా, కొంచెం ధర్మం చేసినా, ధర్మమ్మను ఆచరించిన అంటే నీ కాలం ఎంత కాలం అవుతుందో, నీ శరీరాన్ని ధర్మాన్ని ఆచరించు, సత్కర్మ ఆచరించు, ధర్మాన్ని ఆచరించు. కొంచెం చేసినా పర్లేదు, కొంచెం చేసిన అనంతమైన ఫలితాన్ని అది ప్రసాదిస్తుంది కలియుగంలో. మీరు ఏదైనా మంచి చేస్తే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు చేయండి, మీరు ఏదైనా మంచి చేస్తే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ. ఇది కలి దోషం, డార్కెస్. ఈ కలి ఏమి అంటారంటే డార్కెస్ అంటారు, డార్కెస్ట్ నైట్. డార్కెస్ట్ నైట్ ఎలా ఉంటుందో కలియుగం ఎలా ఉంటుంది. అంటే ఈ కలియుగంలో నువ్వు కొంచెం మంచిని కొంచెం శ్రవణం చేసినా, ధర్మాన్ని కొంచెం ఆచరించినా, సత్కర్మ కొంచెం ఆచరి బాగా కొంచెం అనేవి నీకు ఫలితం మటుకు అనంతంగా ఉంటుందని ఆచార్య స్వాములు వారు చెప్పారు. అంటే నువ్వు లోపల ఉంది విషయం అంతా ఎక్కడ ఉంది, లోపల ఉంది. అంటే నీకు అది నిర్మలంగా ఉంటే, నీ మనస్సు నిర్మలంగా ఉంటే, నీ మనసు శాంతిగా ఉంటే, నీ మనసు సుఖంగా ఉంటే, నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి కూడా బోధించక్కర్లేదు కదా, నీ శాంతి లోకం అంతా వ్యాపిస్తుంది. నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి బోధించక్కర్లేదు. ఏది నువ్వు శాంతిగా ఉంటే, నువ్వు జ్ఞాన తరంగాల్లో ఈదులాడుతూ ఉంటే, అంటే జ్ఞానం అంటే అమృతానుభవం, అమృతానుభవం కనుక నువ్వు వస్తే నువ్వు ప్రజల్లోకి వెళ్లి బోధించక్కర్లేదు. నీ ప్రవాహం సమాజం మీద కనిపిస్తూ ఉంటుంది. అంటే దేహం జ్ఞాపకం పెట్టుకుని, భగవాన్ ఈ మాట చాలాసార్లు చెప్పారు, దేహాన్ని ప్రార్థానికి వదిలేమన్నారు. అది ఎప్పుడు పుట్టాలి, అది ఎప్పుడు చనిపోవాలి, ఆ దేహం ద్వారా ఏం పని, ఆ దేహం ద్వారా ఏ పని జరగాలి, అది ఆ దేహం ద్వారా జరిగిపోతా ఉంటుంది. దాంతో నువ్వు తాదాప్యం పొందొద్దు. నీకు అర్థం వచ్చింది? దాంతో తాదాప్యం పొందితే మునిగిపోతావు. దేహంతో ఆ దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరుగుతున్న ప్రయత్నం చేస్తున్నది. దాంతో తాదాప్యం వదిలి, ఆ దేహాన్ని ప్రారంభాన్ని వదిలేసి నీ పని నువ్వు చూసుకో. అంటే నీ సాధన అయితే నువ్వు చూసుకో. భగవద్ భగవద్ ఐక్యం పొందటానికి, భగవద్ అనుభూతి పొందటానికి నువ్వు ప్రయత్నం చేసుకు. అది అలా జరుగుతుంది. ఒకసారి రామకృష్ణుడు స్వామి దగ్గర ఉన్నారు, వివేకానంద దగ్గర ఉన్నాడు. వివేకానంద దగ్గర ఉంటే స్వామీజీ మాట్లాడు, స్వామీజీ బాల నరేంద్రుడితో వివేకానంద రామకృష్ణుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అబ్బాయి నా శరీరం అనంతరం నువ్వు లోకానికి బోధిస్తావన్నాడు. ఆ దగ్గర రమ్మని ఇంకా రెండు రోజులకి ఆయన శరీరం విడిచిపెడతానికి బొగ్గలు తడివాడు. ఈ బొగ్గలు ముట్టుకుని ఇలా పామాడు. ఈ బొగ్గలని ఆ పామాడు అంటే వాడన్నాడు, నాకు అటువంటి ఉద్దేశం, నేను తరిస్తే సరిపోతుంది, నేను తరిస్తే సరిపోతుంది, ఏదో అందరికీ బోధించాలని, లోకం అంతా తిరగాలని, లోకంతా బోధించాలని, అది నాకేం లేదు, అటువంటి సంకల్పం నాకేం లేదని, నా మటుకు నేను తరిస్తే సరిపోదు, అదే నాకేదో అందరికీ బోధించాలని, ఏది ఇటువంటి ఉద్దేశాలు నాకు లేవన్నాడు. ఎవరు అది? స్వామి ఏమన్నాడంటే, అప్పుడు రామకృష్ణుడు ఏమన్నా అంటే, నీకు నిజంగా ఇష్టం లేకపోతే ఎవరి బోన్స్ విల్ టీచ్ ద వరల్డ్. నీకు నువ్వు చెప్పింది రైటే, నాకు ఇష్టం లేదు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా దీన్ని దేహ ప్రారంభాన్ని బట్టి నీ నోరు బోధించకపోయినా ఎముకలు బోధిస్తాయి. చూస్తే అంత లోకం అంతా తిరిగి ఎవరి బోన్స్ విల్ టీచ్ ద వరల్డ్. ఒకవేళ నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఎముకలు ప్రపంచానికి బోధిస్తాయి. ఏం చేయాలి? నీ ఎముకలు అంతకు తయారు చేయబడ్డావు. అంటే అసలు ప్రారంభం, నీ దేహ ప్రారంభంలో ఉంది, ఇష్టం ఉందా ఇష్టం లేదనే కాదు. మన దేహ ప్రారంభంలో ఉంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగిపోతా ఉంటాం. అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు ఏమన్నాడు? నువ్వు యుద్ధం చేయమన్నాడు, చేయని అన్నాడు. ఎవరు అంటే చేయని? ఇదంతా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అన్నాడు. ఏదో ఏదో చెప్పాడు. అది చేయని అన్నాడు అంటే నీకు ఇష్టం లేకపోయినా నీ స్వభావం చేయిస్తుంది అన్నాడు. అప్పుడు అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే, నీకు నిజంగా ఇష్టం లేకపోవచ్చు, నీకు ఇష్టం లేకపోయినా నీ స్వభావం నీ పని చేయిస్తుంది. అది మన దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఆచార్యులు ఎవరు ఏమన్నారంటే, ఎంజాయ్ యువర్ ప్రారంభం, ఎంజాయ్ యువర్ ప్రారంభ. అంటే మీ దేహానికి ఏదో ప్రారంభం ఉంటుంది, మీ దేహానికి ఏదో ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభానికి ఏం చేస్తా ఉంటే, ఇష్టంతో అయిష్టంతో కాకుండా ఇష్టంతో అనుభవం, అయిష్టంతో కాకుండా ప్రారంభాన్ని, అయిష్టంతో కాకుండా ఇష్టంతో అనుభవించు. అలా ఇష్టంతో మన అందరం అయిష్టంతో, మనకి మన అందరం ప్రారంభాన్ని అయిష్టంతో అనుభవిస్తాం. ఏం చేయవరు ప్రారంభ? నీ ఇప్పుడు నీకు దేహానికి భగవంతుడు ఏ ప్రారంభాన్ని ఇచ్చాడో అది అయిష్టంతో ఇష్టంతో అనుభవించు. అయిష్టంతో అయిష్టంతో అనుభవించొద్దు. ఇష్టంతో అనుభవించి ఈ రకమైన ప్రారంభం రాబోయే జన్మలో నీకు ఉండదని చెప్పాడు. ఇప్పుడు మీ అత్తగారంటే మీకు ఇష్టం లేదనుకోండి, ఊరికి అనుకుందాం అనమాట. ఏదో ఉదాహరణకు మీ అత్తమ్మంటే మీకు ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేదని పొద్దున్న కాఫీ ఇవ్వాలి, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పొద్దున్న కాఫీ ఇవ్వాలి, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాడికి అన్నం తిని అలాగే మీరు అన్నం వండి పెట్టాలి, అది వండుకునే శక్తి లేకపోతే మీరు తీసుకెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు కాఫీ ఇవ్వటం ఎలాగ తప్పదు, అయిష్టంగా కాఫీ ఇచ్చే బదులు ఇష్టంగా నీ అత్తమ్మకి నువ్వు ఎలాగ అన్నం పెట్టాలి, నువ్వు మరి రోడ్డు మీద ఇచ్చిపెట్టేస్తావా? నీ ఇష్టం లేదని రోడ్డు మీద ఇచ్చిపెట్టేస్తారా? అయితే ఎలాగైనా అది అంచేది అత్తమ్మకి ఏం చేస్తూ ఉంటావు నువ్వు? అయిష్టంగా అన్నం పెట్టే బదులు ఇష్టంగానే పెట్టాలి, అయిష్టంగానే పెట్టాలి. అంచేది అయిష్టంగా పెట్టే బదులు ఇష్టంగా చేయి, అయిష్టంగా మాట్లాడే బదులు ఇష్టంగా మాట్లాడు. అప్పుడు నీ ప్రారంభం అంతా ఖర్చు అయిపోతుంది, నీ ప్రారంభం ఖర్చు అయిపోతుంది. ఈ జన్మలో ఈ రకమైన ప్రారంభం రాబోయే జన్మలో నీకు ఉండదని చెప్పాడు పరమేశ్వరుడు. నువ్వు అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. నీకు అర్థం ద్వేషంగా చేయొద్దు, ప్రేమగా చేయి. నువ్వు చేసే పని అది భగవంతుని కేటాయించిన డ్యూటీ. అంటే భగవంతుడు నీకు ఆ పని కేటాయించాడు కాబట్టి నీ ప్రారంభానికి అది అయిష్టంగా వద్దు, ఇష్టంగానే చేయి. అదే ఒక మాటలు చెప్పక్క, జ్ఞాని మౌనంతో కూడా అనుగ్రహిస్తాడు. మాటతో అనుగ్రహం అక్కర్లేదు, మౌనం కూడా బంగారం. మౌనం కూడా బంగారం అంటే మౌనం కూడా బోధిస్తుంది, మౌనం కూడా బోధిస్తుంది అంటే మీ మనస్సులో మౌనం తీసుకొచ్చిన మార్పు మాట తీసుకురాలేదు. మీ మారు మనస్సు పొందాలనుకో మీరు ఆ గురువు యొక్క మౌనం తీసుకొచ్చే వేగంగా మాట తీసుకురాలేదు. గురువు యొక్క మౌనం తీసుకొచ్చేంత వేగంగా మాట తీసుకురాలేదు. ఇది మీ మారు మనస్సు పొందటానికి, మారు మనస్సు పొందటానికి. అంటే మీరు తరించడం పెద్ద కష్టం, కష్టం కష్టం అనుకోకూడదు. అలా అనుకోవటంలో ఉంది, కష్టం కష్టం అంటే అలా అనుకోవటంలో ఉంది. ఇప్పుడే వస్తుంది, మీరు నిలబడి కూర్చుని వాళ్ళు నిలబడక్కర్లేదు, నీకు అమృత అనుభవం వస్తుంది. అలా కూర్చుని వాళ్ళు నిలబడక్కర్లేదు, నీ దేహాన్ని మీ పేరుని మర్చిపోండి, మీ రూపాన్ని మీ పేరుని ఒకసారి మర్చిపోండి. మీరు నిలబడక్కర్లేదు, నిలబడక్కర్లేకుండా నీకు ఆనందం అనుభవంలోకి వస్తుంది. ప్రతి జీవుడు ఏం చేశాడు, దీనికి కట్టుబడిపోయాడు. దీనికి ఆ రూపానికి పేరుకి కట్టుబడిపోయాడు. పాప అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు, అందులోంచి బయటికి రాలే. సమాజం కూడా బయటికి రానివ్వదు, అది బయటికి రాలేకపోతున్నాడు. అయితే ఆ జైలు అది, అదేంటది ఆ జైలు? వీడు ఏం చేస్తాడంటే ఆ జైల్లో ఉంటాడు, ఆ జైలు ముసలిదాయి చచ్చిపోయి ఇంకో కొత్త జైల్లోకి వెళ్తా ఉంటాడు. ఆ జైలు ముసలిదాయి చచ్చిపోతుంది, వీడు ఇంకా కొత్త జైల్లో పెడతా ఉంటాడు. అది మీరు గ్రహించవలసింది ఏంటంటే, ముందు రూపబుద్ధి నామబుద్ధి తగ్గించుకుంటే ఏ ఒక్క ఇతర శాస్త్రాలు కూడా ఒక్కర్లేదు. వైకుంఠంలో ఏ ఆనందం ఉందో, వైకుంఠంలో ఏ సుఖం ఉందో, వైకుంఠంలో ఏ శాంతి ఉందో ఇక్కడే పొందుతారు. మనకి ఏదైనా సుఖం వస్తుందనుకో, సుఖం వచ్చింది పోతుంది, సంతోషం వచ్చిందని పోతుంది. నీకు అర్థం వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వచ్చింది బయటలోనే, బయట నుంచి వస్తుంది. వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. తుకారాం ఏమన్నాడంటే, నువ్వు నా లోపల ఉన్నావు. ఎలా ఉన్నావు? స్వరూపంగా ఉన్నావు. నా స్వరూపంగా ఉన్నవాడు నువ్వే. అంటే స్వరూపం నాలో నిజంగా ఉన్నావు నువ్వు. ఎలా నాలో ఒక నిజం ఉంది, అది నీవై ఉన్నావు. నాలో ఒక నిజం ఉంది, అది నీవై ఉన్నావు. అది సుఖం. ఏది సుఖం? సుఖం వచ్చిందంటే పోతుంది, అక్కడ ఉన్నదే సుఖం. ఏది ఆ ఉదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజంలోనే సుఖం ఉంది. ఆ నిజంలో సుఖం ఉంది, అక్కడ తప్పించి అక్కడ సుఖం లేదు. అక్కడ తప్పించి అక్కడ ఆ సుఖం తప్పించి ఇంకో రకమైన సుఖం వచ్చిందా? వచ్చినట్టు వెళ్ళిపోతుంది. మీరు ఇది పట్టుకోండి, పాయింట్ పట్టుకోండి. నీ ఉదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజంలోనే సుఖం ఉంది, ఆ నిజంలోనే శాంతి ఉంది. అది ఒకటే సుఖం, అది ఒకటే సుఖం. అక్కడి నుంచి అది కాకుండా బయట నుంచి అక్కడ ప్రకృతిలో నుంచి వచ్చింది అనుకోండి, మొత్తం ఆ సుఖం అంతా మీకు దుఃఖంగా మారిపోతుంది. బయట నుంచి అక్కడి నుంచి లోకం నుంచి అక్కడ ఏ నామరూపాల నుంచి పీల్చుకున్నా సరే, మరి ఇది రూపమున పట్టుకున్నాం. మళ్ళీ కొంతకాలానికి రూపాన్ని విడిచిపెట్టేస్తుంది. ఇది అహంభావన. ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. మళ్ళీ కొంతకాలం ఆ రూపాన్ని వదిలేస్తుంది. తర్వాత ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. ఈ రూపము ఇది అది పిశాచము, అది పిశాచము. ఏదో రూపాన్ని పట్టుకోకుండా అది ఇండిపెండెంట్ గా ఉండదు, స్వతంత్రంగా ఉండదు. నీకని చూడండి, కొంతకాలం వాళ్ళంటే ఇష్టం, కొంతకాలం వీళ్ళంటే ఇష్టం, కొంతకాలం అలా ఇష్టాలను కూడా మార్చేస్తా ఉంటుంది. మార్చేసి ఏదో రూపం పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అది అహంకారం. మీరు కూడా పార్టీలు మార్చేస్తా ఉంటారు ఇంట్లో కూడా. ఇంట్లో కూడా కొంతకాలం వాళ్ళంటే ఇష్టం, కొంతకాలం వీళ్ళు అంటే ఇష్టం. మనసు వ్యక్తి భావం అలా మనసు మార్చేస్తా ఉంటుంది. ఇంచది ఇప్పుడు వాళ్ళు వదిలేస్తుంది అనుకోండి, ఇంకొకరిని పట్టుకుంటున్నారు. ఇంచది రూపం లేకుండా ఆగలేదు. రూపం లేకుండా అది మనస్సు ఆగలేదు. అది ఏదో రూపాన్ని చింతిస్తూ ఉంటుంది. చనిపోయినప్పుడు కూడా ఏదో రూపాన్ని చింతిస్తూ చనిపోతుంది. మన శరీరం చనిపోయినప్పుడు కూడా ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఏదో రూపాన్ని చింతిస్తూ చనిపోతుంది. రూపాన్ని పట్టుకుని పుడుతుంది, రూపాన్ని పట్టుకుని పెరుగుతుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది, రూపాలని మారుస్తూ ఉంటుంది. ఈ రూపాన్ని పట్టుకునే దానికి రూపం ఉందంటే దానికి లేదు. అంచేది పిశాచం. అది అదేంటిది పిశాచము, దెయ్యం. అది ఉంది కానీ దానికి రూపం లేదు. రూపాలను పట్టుకుంటా ఉంటుంది. ఒక రూపాన్ని పట్టుకుని ఉండదు, మళ్ళీ మారుస్తూ ఉంటుంది, రూపాలని మారుస్తూ ఉంటుంది. అది దానికి రూపం లేదు. రూపం లేని రూపాలను పట్టుకుంటుంది. ఇలా వెతగా వెతగా ఈ రూపాలను పట్టుకున్నది ఇదెవరు, ఈ రూపాలను పట్టుకుంటే ఇదెవరని మీరు అన్వేషణ చేయగా చేయగా అన్వేషణ సత్యాన్వేషణ చేయగా చేయగా అంటే నిజము మీకు తెలిసే వరకు నిజం మీద ఆరోపింపబడింది నిజం అనిపిస్తుంది. నిజము మీకు తెలిసే వరకు ఆ నిజం మీద ఆరోపింపబడింది నిజం అనిపిస్తుంది. నిజం మీద ఆ నిజం మీకు తెలిసాక నిజం మీద ఆరోపింపబడింది అనర్థమైపోతుంది. ఈ నామరూపాలన్నీ ఆరోపింపబడింది. నిజము తెలిసే వరకు ఆ నిజం మీద ఆరోపింపబడి మనకు నిజం అనిపిస్తూ ఉంటుంది. నిజం తెలిసాక ఈ ఆరోపింపబడింది అంతా పోతుంది. ఈ నామరూపాలన్నీ ఆరోపించబడినవి. ఈ నామరూపాలనే ప్రపంచం లేదు. అన్ని నామరూపాలు తప్పింది, ఇంకా ప్రపంచం లేదు. నీకు పెద్ద సారం లక్కర్లేదు. మీరు ఇక్కడ కూర్చున్నారా, మీరు రూప బుద్ధి నామ బుద్ధి వదిలేని ఏమి లేదు, ఏమి లేదు. మేము అశాంతిగా ఉన్నామండి, మేము దుఃఖంగా ఉన్నాం, ఈ మధ్యలో మేము బాగులే అన్ని సడన్ గా పోతాం. ఇప్పుడు ఇక్కడే మీరు నిలబడక్కర్లేదు. అసలు మీరు రూప బుద్ధి నామ బుద్ధి మర్చిపోండి, ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు శాంతి వచ్చి ముంచేస్తుంది మిమ్మల్ని. తర్వాత భగవంతుని మనం ఏది అడగకూడదు. భగవంతుని ఏది అది ఎప్పుడు ఎక్కడ ఏది కావాలని ఇస్తాడు. అది మనకి ఏది అవసరమని ఆయన చూసుకుంటాడు. నీకు అర్థం పరిచయం ఇది కావాలని అడగక్కర్లేదు. ఒకవేళ మనం అడిగినయే మళ్ళీ మనకి తంటాలు తెచ్చి పెడతాడు. మనం ఏదైతే అడిగామో ఒకసారి అదే తంటాలు తెచ్చి పెడతా ఉంటుంది మనకి. అయితే ఏమి అడగకూడదు. మనం ఉదాసీనంగా ఉండవలసింది, ఉదాసీనంగా ఉండవలసింది. ఏ టైంలో ఏది వస్తుందో అది వస్తుంది. మన సంకల్పంతో సంబంధం లేకుండా, మన కోరికతో సంబంధం లేకుండా ఏదైనా వచ్చినా అది మనల్ని బాధపెడుతుంది. కోరికతో తెచ్చి పెట్టుకున్న మటుకి చాలా బాధ పెడుతుంది, చాలా బాధ కలగజేస్తుంది. కోరికతో తెచ్చి పెట్టుకుంటే కోరిక లేకుండా వచ్చింది మన మనసు మీద ముద్ర వేయడం. భగవంతుడు అన్నా, గురువు అన్నా, అనుగ్రహం అన్నా, అన్ని ఒకటే. ఒక వస్తువు ఒకటే. ఆ వస్తువుని భగవంతుడు అంటున్నాం, ఆత్మ అంటున్నాం, అనుగ్రహం అంటున్నాం. తర్వాత ఈశ్వరుడు అనేవాడు అనుగ్రహం లేకుండా ఉండడు. నిప్పు వేడి లేకుండా ఉండదు. నిప్పు వేడి లేకుండా ఉండదు. అలాగే భగవంతుడిని కూడా అనుగ్రహం లేకుండా ఉండడు. కానీ మనం ఏమనుకుంటాం, మన పట్ల దయ చూపించడం లేదు అనుకుంటాం. నీకు అర్థం వచ్చిందే, దయ చూపించడం లేదు అని అనుకుంటాం. అదే భగవంతుడు అనుగ్రహిస్తారు, ఇప్పుడే అనుగ్రహం తప్పించి ఇంకోటి ఏమి లేదు. అంచేది మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం కూడా ఆయన అనుగ్రహం వల్ల వచ్చిందని గుర్తిస్తే మీరు ధన్యులు. ఏదైనా మీకు కష్టం వచ్చింది అనుకోండి, అది భగవంతు ఆ కష్టం కూడా భగవంతుడి అనుగ్రహమే, భగవంతుడి దయ వల్ల అది వచ్చిందని మీకు ఆయన దగ్గర దయ తప్పించి ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ మీకు ఏదైనా కష్టాన్ని పంపాడు అనుకోండి, ఏదైనా ఇబ్బంది పంపాడు అనుకోండి, అది కూడా ఎందుకని మీ మనస్సును బాగు చేయడానికే పంపుతాడు. అది గుర్తుపెట్టుకోండి, మీ మనస్సుని అది బాగు చేయడానికి పంపిస్తాడు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తిడతా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తిడతా ఉంటారు. ఒకసారి మీరేమనుకుంటారంటే, వాళ్ళ క్షేమం కోరుతున్నాం, వాళ్ళ కోసమే బతుకుతున్నాం, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, వాళ్ళు తిడుతున్నారు ఏంటి అనుకుంటారు. అయితే తిట్టివాడు ఈశ్వరుడు తిట్టిస్తూ ఉంటాడు, ఏంటంటే వాళ్ళ మీద మీకున్న మమకారం పోటానికి. వాళ్ళని గిల్లుతాడు ఈశ్వరుడు, అంతర్యాములు అన్నాడు కదా, ఆడు గిల్లుతాడు. గిల్లితే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిడతా ఉంటారు. అందులో సత్యాన్వేషకులకు ముందు ఇంట్లో వాళ్ళు శత్రువుడు అవుతారు. మీరు నిజంగా అబద్దం అబద్దంగా కాదు, కానీ నిజంగా మీరు సత్యాన్వేషణ చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళ ముందు మీకు శత్రువులు అవుతారు. అది స్వాగతం వద్దు అంటే వీళ్ళు నాకు కాకుండా పోతున్నారు అనుకుంటారు. మీరు సత్యాన్వేషణ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు నాకు కాకుండా పోతున్నారు అని మా ఇంట్లో వాళ్ళ మీకు శత్రువులు అవచ్చు. అయితే మనం ఇవన్నీ కామ్గా దేహ ప్రారంభంలో మంచి ఉంటే మంచి వస్తుంది, చెడ్డ ఉంటే చెడ్డ వస్తుంది, అన్ని మనసు కల్పించాం. మంచి మనసు కల్పించే, చెడ్డ అంత మనసు కల్పించే, ఆ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తా ఉంటుంది. దాంతో తాదాప్యం పొందకపోతే అది అనిపించేటప్పుడు కూడా మీకు దుఃఖం అనిపించదు. ఆ దేహం ప్రారంభం అనిపించేటప్పుడు కూడా మీకు ఏమీ అనిపించదు. అసలు దాంతో కలవకపోతే ఈ చూచేవాడు ఎంత నిజమో చూడబడేది అంతే నిజం, ఆలోచించేవాడు ఎంత నిజమో ఆలోచించేవాడు కూడా అంతే నిజం. మీకు నిజంగా వచ్చి మీరు ఏదో ఆ భయం వస్తుంది ఈ భయం వస్తుందని ఊహించుకుంటారు. మీరు నిజంగా వచ్చే భయం కంటే ఊహించుకునే భయం ఎక్కువగా ఉంటాం. ఈ జ్ఞాపకం పెట్టుకోండి, నిజంగా వచ్చే భయం కంటే మీరు ఊహించుకోవడంలో కొన్ని భయాలు వస్తాయి. ఊహించుకోవడం మానేయండి, ఏమి రావు. భయం కూడా ఒక తలంపే, భయం కూడా అన్ని తలంపులే, సాగు తలంపు, పుట్టుకి తలంపు, భయం కూడా అన్ని తలంపులు. కానీ మనం ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, భగవంతుడికి గాఢ నిద్రలో అందరూ సన్నిహితంగా జాగ్రత్త వస్తాడు, ఏమి స్వప్నం వస్తాడు అని. భగవంతుడికి మనం గాఢ నిద్రలో ఉన్నంత సన్నిహితంగా, అంత సమీపంగా జాగ్రత్త వస్తాడు, ఏమి ఇంకెక్కడ లేవు, స్వప్నం వస్తువులు కూడా లేవు. భగవంతుడు అన్నా గురువు అన్నా ఇవన్నీ ఒకటేనయ్యా, అనుగ్రహం ఏదో పేర్లు చాలా ఇవన్నీ ఒకటే అంటే ఎన్ని అంటే నీకు జ్ఞానం వస్తే వ్యక్తి హిందీ వైద్యుడు దొరకడు. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తిని అనుకుంటున్నా కదా, నేను ఫలానా వ్యక్తిని అనుకుంటున్నా కదా, వాడు కనపడకుండా వెళ్ళిపోతాడు నీకు జ్ఞానం వస్తే. నేను ఫలానా వ్యక్తిని శివుడు అనుకుంటున్నావు కదా, నేను ఫలానా హిందీ ఉద్యోగులను అనుకుంటున్నావు కదా, నీకు జ్ఞానం వస్తాడు కనపడకుండా పోతాడు. అదే రమణస్వామి ఆయన దగ్గర చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు వచ్చేవారు, మన ఇద్దరం ఆటలాడుకునేవాళ్ళం, చిన్నప్పుడు ఆటలాడుకునేవాళ్ళం, ఈ నదిలో ఈదేవాళ్ళం, అక్కడ చిన్న నది ఉంది ఆ ఊళ్ళో. తర్వాత ఇలాగ చిన్నప్పుడు మాటలు చెప్పుకుంటూ చెప్పేవారు భగవాన్ దగ్గరికి వచ్చి ఆ బళ్ళో చదువుకున్న మాటలు. అదే భగవాన్ ఏమన్నారంటే, మీరు ఎదుగున్న వెంకటరామన్ అక్కడ లేడు, ఆయన పేరు వెంకటరామన్, మీరు మీతో ఆడుకున్న వెంకటరామన్ అక్కడ లేడు, మీతో మాట్లాడిన వెంకటరామన్ లేడు, మీతో చదువుకున్న వెంకటరామన్ అక్కడ లేడు, మీకు తెలిసిన వెంకటరామన్ అక్కడ లేడు. మీకు అర్థం వచ్చిందా? అప్పుడు దేహాభిమానం, దేహం నేననే తలంపు, దేహంతో దేహం నేననే తలంపులు ఉన్నప్పుడు తెలిసి మీకు వెంకటరామన్. అప్పుడు మీతో చదువుకున్నవాడు, మీతో అల్లర చేసిన వాడు అది వెంకటరామన్ అక్కడ లేడు. అక్కడ ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. మీకు తెలిసినవాడు ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. ఒకవేళ నేను చెప్పినా మీకు అర్థం కాదు. అంటే ఆత్మ గురించి ఆత్మ తెలుసుకోవాలి కానీ జీవుడు తెలుసుకోలేదు. ఆత్మ గురించి ఆత్మ తెలుసుకోవాలి, జీవుడు తెలుసుకోలేడు, సాధ్యం కాదు తెలుసుకోవడానికి. నీకు తెలిసిన వాడు ఎవడు ఇక్కడ లేడు, నీకు తెలిసిన వాడు ఇక్కడ పోనీ, ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలిసి అంటే ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. ఒకవేళ నేను చెప్పినా అర్థం కాదు, అది మాటలకు అందరి స్థితి, మాటలకు అందదు, మనస్సుకు అందదు. అది ఎత్తి కనపడకుండా పోతాడు. అంటే వాళ్ళకి ఇంకా తారాప్యం దేహంతో మనస్సుతో తారాప్యం పొంది ఉంటాడు, పరిసరాలతోటి దేహంతో ప్రాపర్టీ తోటి వీటితో తారాప్యం ఐడెంటిఫై ఎత్తుంటాడు కదా. జ్ఞానం రాకుండా, జ్ఞానం రాగానాడు పోతాడు వాడు, పోతేనే కానీ జ్ఞానం రాదు. జ్ఞానం రాగానాడు పోతాడు. అయితే జ్ఞానం వచ్చాక వ్యక్తికి ఇండివిజువల్ కనపడ్డం, అక్కడ ఇండి పర్సనల్ అయ్యి కనపడదు, బాడీ బౌండ్ అయ్యి కనపడదు, అక్కడ కనపడదు. నీకు అర్థం వచ్చేది, మనం చేసే కర్మ, మనం చేసే మనం మాట్లాడే మాట, మనం చేసే పని, మన ప్రవర్తన, మన బిహేవియర్ తీరు, మన బిహేవియర్ ప్యాటర్ను, ఇవన్నీ ఎలా ఉండాలంటే ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి. తిరిగి జన్మం తీసుకురాకూడదు, తిరిగి శరీరం తీసుకురాకూడదు. నువ్వు శరీరం తీసుకొచ్చి 1000 కోట్ల కుటుంబంలో పుట్టినా నీకు దుఃఖం తప్పదు. శరీరం వచ్చిందా, ఒక 1000 కోట్ల ఉన్న కుటుంబంలో పుట్టినా నీకు దుఃఖం వెంటాడుతుంది, దుఃఖం తప్పదు. మనం ఏదో పని చేసుకుంటున్నాం, రోజు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నాం, పని చేస్తున్నాం, ఏదో ఏదో ధర్మాన్ని ఆచరిస్తున్నాం, ఏదో చేస్తాం, మనం చేయగలిగింది చేస్తాం. ఈ ప్రవర్తన మొత్తం సమూహం మీద చూసుకుంటే నువ్వు శరీరంతో చేసే పని, మనసులో వచ్చే ఆలోచన కారణం, ఈ మొత్తం సమగ్రంగా తీసి చూసుకుంటే నీకు దేహం తిరిగి దేహం తీసుకొచ్చే ఆలోచన ఉండకూడదు, తిరిగి దేహం తీసుకొచ్చే పని చేయకూడదు. అలా చేసేవానికి దుఃఖం వచ్చి తీరుతుంది. దేహం వచ్చిన వాడికి ఎవరికైనా దుఃఖం వచ్చి తీరుతుంది, రాకుండా ఉండదు. అది ఆలోచించుకోండి, మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు అది ఆలోచించుకోండి. నువ్వు కర్తృత్వం పెట్టుకుని చేస్తే దేహం వచ్చి తీరుతుంది. కర్తృత్వం పెట్టుకుని ఆలోచించిన, కర్తృత్వం పెట్టుకుని మాట్లాడినా నీకు దేహం వచ్చి తీరుతున్నా. ఆ పని విధానం అలా ఉండాలి. అంటే కర్మను యోగంగా చేయి. ఏమి చేయమన్నాడు? కర్మను యోగంగా చేయి. కర్మను యోగంగా చేస్తే నీకు పునర్జన్మ రాదు. కర్మను కర్మగా చేయొద్దు, కర్మను యోగంగా చేయి, అప్పుడు నీకు రీబర్త్ రాదు. జ్ఞాని ఎవరికైతే అమృత అనుభవందో వాడికి ఏదో మాటలు చెప్పక్కర్లేదు, మాటలతోటి పనులు, వాడికి మాటలతోటి పనులేదు. భగవాన్ అన్నారు కూడా హృదయంతో మాట్లాడు, ఇప్పుడు మాటలతోటి పనులు. మనం హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతోటి పనే ఉంది, మాటలతోటి పనులేదు. అదే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఒక రిలీజియస్ అంటే బ్రాహ్మణ స్థితి పొందిన వాడి యొక్క ప్రభావం, వాడు ఏం మాట్లాడక్కర్లేదు, మౌనంగా కూర్చున్నా వాడి శక్తి మీకు తెలియకుండా మీ హృదయాల్లో, వాడి శక్తి మీకు తెలియకుండా మీ హృదయాల్లో ప్రవేశిస్తే మీకు కూడా తెలియదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎలాగో తెలియదు, మీకు కూడా తెలియదు. అంత సైలెంట్ గా పనిచేస్తాడు జ్ఞాని. మనం ఏదైనా పని చేస్తే అల్లరల్లరి గొడవ గొడవ, మనం ఏదైనా పని చేస్తే అల్లరే గొడవ గడవ. టామ్ టామ్ అది మనం కూల్గా కామ్గా చేయలేము. ఏం చేయాలి, మన నరాల సిస్టమ్ అలా ఉంది. మన నెర్వస్ సిస్టమ్ కూల్గా ఉండదు, వేడి వేడిగా ఉద్వేగంగా ఉంటుంది. మరి లోపల నెర్వస్ సిస్టమ్ ఉంది కదా, కొంతమంది కూల్గా ఉంటాం, కొంతమంది నెర్వస్ సిస్టమ్ కూల్గా ఉంటాం. అది ఆ సిస్టమ్ కూల్గా ఉండాలి, కామ్గా ఉండాలి. లోపల నరాల పద్ధతి ఆ కూల్గా ఉంటేనే వాడి పని కామ్గా చేస్తాడు. మన ఎవరో మన ఎక్కడ సగరెట్ పిల్లే చించిరాళ్ళు మీటింగ్లో పెట్టారు, చించిరాళ్ళు మీటింగ్లో వాళ్ళ భర్తని ఎలా తిట్టేసిందో చెప్పాను కదా. ఆవిడ అంటుంది, ఏడా మీకు మీ కోపం మీకు ఎప్పుడన్నా ప్రమాదం తెచ్చిపెట్టచ్చు చదవాల్సి అంటే ఆవిడ అంటున్నది, ముందు నేను పుట్టలేదు, ముందు కోపం పుట్టాక నేను పుట్టాను అంటాను. ముందు నేను పుట్టలేదండి, ముందు కోపం పుట్టిన తర్వాత నేను పుట్టాను. అది నాకు పుట్టితోడే కోపం ఎక్కువ. అది భయభర్త కొత్తగా నేర్చుకుంది కానీ భయభర్త ఎక్కువ. ఎవడు ఎవడి మీద కోపం వస్తే ఆయన వేసేస్తాను, ఇంట్లో వాడైనా సరే. అంటే ఏదో తిట్టేస్తాను అనమాట, లేకపోతే చేతిలో చెంపు కింద పడేస్తాను. ఎంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది అంతే. ఆ టైంలో ఏదో దెయ్యం పట్టుకుంటున్నా, కోపం దెయ్యం ఏదో పట్టుకుంటున్నారు. ఇక్కడ అది అది ఎవరికైతే బ్రాహ్మిస్తుందో నీకు అర్థమవుతుందో, అది వాడికి వినేవాడి వాడి వాడి యొక్క ప్రభావం నిన్ను నిన్ను అనుగ్రహిస్తుంది కనుక ఆ మౌనం. నీ పక్క వాళ్ళకు కూడా నీకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు. అంటే నీకు జ్ఞాని యొక్క మౌన ప్రభావం ఎలా ఉంటుందంటే నీకు కూడా తెలియకుండా ఎవరిదేని తాకుతూ ఉంటుంది. ఏంటి ఇంత చల్లదనం వస్తుంది అనిపిస్తాను. అది మీ సొంతం కాదు, గురువు ఇచ్చిన అనుగ్రహం, గురువు ఇచ్చిన దయ్యం మీ సొంతం కాదు. అది అంటే ఆ గురువు యొక్క అనుగ్రహంలోంచి వచ్చి ఆ చల్లదనం మీకు వస్తుంది. అది మీ తెలివితేటల వల్ల వచ్చింది కాదు, మీ సాధన వల్ల వచ్చింది కాదు. అంతే గురువు దయ్యం, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్ అంత గురువులోంచి వచ్చింది కానీ మీ సొంతం కాదు. గురువు అన్న, ఆత్మ అన్న, దయ్యం అన్న, ఇవన్నీ మారిపోయారు. అంటే ఏ గురువు ప్రేమ లేకుండా ఉండడం, ఏ గురువు దయ లేకుండా ఉండడం, ఏ గురువు జ్ఞానం లేకుండా ఉంటాడు, ఏ గురువు ఇతర క్షేమం కోరకుండా ఉండడు. అయితే గురువు అంటే ఇక్కడ ఆత్మ, దాని స్వభావం అటువంటి, దాని స్వభావం అటువంటిది. అయితే నీకు నిజతత్వం, నీ లోపల ఒక నిజం ఉంది, నీ లోపల ఒక నిజం ఉంది. ఆ నిజం దగ్గరికి నీ చూపును అక్కడ తీసుకెళ్తాడు నీ ప్రయత్నం లేకుండా. ఒకసారి మీరు చూడండి, ఒకసారి చాలా చిరాకుగా ఉంటుంది మనకు. ధ్యానం చేద్దామని మనస్సు నిలబడదు. ధ్యానం చెయ్యం, జపం చెయ్యం, ఏమి సాధన చెయ్యం, ఇలా కామ్గా కూర్చుంటాం ప్రశాంతంగా. అప్పుడు ఏమి సాధన చెయ్యం, ఇలా క్వైట్గా ఉంటాం, కూల్గా కూర్చుంటాం. ఒకసారి హృదయం అంతా ఆనందంతో పొంగిపోతుంది. ఒకసారి హృదయం అంతా ఒక పెద్ద వరద కింద వచ్చి మన హృదయంలో ఉన్న ఆనందం పొంగు అంటే మెరుపు ఉంటుంది. హృదయంలో ఆనందం ఉంటుంది, ఆ నిద్రపోతున్న ఆనందం ఒకసారి మేలుకుంటుంది. మేలుకునే వరద కింద వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏ ప్రయత్నం చెయ్యం, ఏమిటి ఆనందం కోసం ప్రయత్నం చేయకుండా దాని అంతా వచ్చేస్తాను. అది అంత గురువు యొక్క అనుగ్రహం. అంటే మీ కొండ గుర్తి కోసం చెప్తున్నాను. మీ సాధనతో పని లేదు, మీ సాధనంతో పని లేదు. ఆ గురువు అనుగ్రహం వచ్చి తాగుతానని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది నా తెలివితేటల వల్ల రావటం లేదు, ఆ గురువు అనుగ్రహం వల్ల ఈ హృదయంలో మేలుకొని పోస్తుంది అనేటువంటి విషయం కూడా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దాని గురించి మీరు మీ సాధనతో సంబంధం లేకుండా అది వస్తుందన్న సంగతి కూడా మీకు స్పష్టంగా గ్రహింపులోకి వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళతో సాంగత్యం మంచిది. ఎక్కడైతే వివేకం మీకంటే బుద్ధిమంతులతోటి, మీకంటే మంచి వాళ్ళతోటి, వాళ్ళు పరిపూర్ణులు కాకపోవచ్చు. మీకు 40 మార్కులు వస్తాయనుకోండి, 80 మార్కులు వచ్చి వాళ్ళకి 100కి 100 మార్కులు రాకపోయినా 80 మార్కులు అది మీకంటే కొంచెం చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి, మీకంటే ఎక్కువ గుణవంతులతోటి, మీకంటే ఎక్కువ బుద్ధిమంతులతోటి, మీకంటే ఎక్కువ వివేకం ఉన్నవాళ్ళతోటి, మీకంటే ఎక్కువ వైరాగ్యం ఉన్నవాళ్ళతోటి మీరు సహవాసం చేస్తే వాళ్ళ సంపద మీకు కూడా వస్తుంది. మీరు సంపాదన ఆధ్యాత్మికంగా మీరు సంపద సంపాదించుకున్నారు. భగవాన్ బాగా పరిచయం వాళ్ళు ఏమన్నారంటే మీరు బాగా సంపాదించుకున్నారు. భౌతిక సంపద కదా ఆధ్యాత్మిక సంపద, బాగా సంపాదించుకున్నారు అంతే బాగానే ఉంది. మరి మాకు కూడా ఏమైనా వాటా పెంచి పెట్టచ్చు కదా. మీరు ఏదో బాగా సంపాదించుకున్నారు, మరి వాటా మాకేదైనా వాటా పంచి పెట్టచ్చు అంటే అప్పుడు ఎవరైనా ఇలా కూర్చుని వాళ్ళు భగవాన్ మాట అన్నారు, నా సంపదలో నువ్వొక్కడే వాటా దాడు కాదు, సకృతి ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వాడు లోకంలో ఎక్కడున్నా సంపదలో వాటా దాడు, సకృతి ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి. వాడు లోకంలో ఏ దేశంలో ఉన్నా ఏ మూలన నా సంపదలో వాడు వారసులే, నా సంపదలో వాడు వాటాదారుడు, నువ్వు ఒక్కడ మాత్రమే కాదు. అందరూ వాటాదారులే. నువ్వు అడిగినంత నువ్వు ఒక్కడే వారసుడు కాదు, అలా అర్హత ఉండాలి కానీ యోగ్యత ఉండాలి కానీ వాడు ఏ మూలన్నా వాడు వాటాదారుడు, నా సంపదకు వాడు వాటాదారుడు. అది గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు. ఇప్పుడు మనకు బంధువులతో స్నేహితులతో విరోధులతో అందరితో సంబంధం చెందిపోదు. పూర్వం అక్కడ రంగరాజు గారు దత్తుడి గారు అని ఉండేవారు, పెద్దపులేరు పెద్ద మొగల్చూరులు. మొగల్చూరులో వాళ్ళిద్దరు వైరం, ఇద్దరు శరీర పార్టీ శత్రువులు. ఆ ఊళ్ళో ఇద్దరు శత్రువులు, వశిష్ఠుడు విశ్వామిత్రుడు. అది వాళ్ళు ఆ ఊళ్ళో శత్రువులు ఎవరు వాళ్ళు ఇద్దరు శరీర పార్టీలో ఉండేవారు. ఏ పార్టీ అయితే ఇంకోటి పార్టీ వాళ్ళు, ఒక ఆయన రంగరాజు, ఒక ఆయన దత్తుడి గారు. ఆ మొగల్చూరు కోటలో దత్తుడు గారు. తర్వాత రంగరాజు గారు ముందు చనిపోయారు. ఈ మొగల్చూరు దత్తుడి గారు అనేవారికి రంగరాజు చచ్చిపోయాక నాకు కాలక్షేపం అవటం కదా. అంతకుముందు రోజుకు ఒక పేజీ నీకు అర్థమవుతుంది. ఈ రంగరాజు చనిపోవడం నాకు చాలా ఇబ్బంది కాదు, ఇంటికెళ్ళి కాలక్షేపం అవటం. వాళ్ళిద్దరు ఆ ఊళ్ళో వైర్లు అంటే పేచీలు పడతా ఉంటారన్నమాట. అక్కడ మీ ఇంటికాడ గోడ పేచి ఉంటే ఇద్దరు చెరువు తరపున వచ్చేస్తారు. సరే దత్తి గారు చాలా మంది దగ్గర ఉన్నారు. ఈ రంగరాజు ఉంటే నాకు కాలక్షేపం అడిగితే రోజు పేచి ఇప్పుడు ఆడ అయిపోయి అక్కడ వెళ్ళిపోయాక నాకు కాలక్షేపం అవటాలి, ఏం పని చేయాలో తెలియటారు. అదో రకమైన వాసన వాళ్ళకి ఆ వైరు. అయితే ఇప్పుడు ఇంటికి నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ శరీరం చనిపోయాక మన బంధువులతో స్నేహితులతో అందరితో సంబంధం తొలగిపోదు. అందరితోటి మొత్తం స్నేహితులంటే విరోధులంటే పరిసరాలతో మన చుట్టుపక్కల వాళ్ళతోటి అందరితో సంబంధం తొలగిపోతుంది. ఒక గురువుతో తప్పించి ఏంటి, గురువు శరీరం కాదు, గురువు ఆత్మ, గురువు చైతన్యము, గురువు బ్రహ్మము, చావు లేని సత్వస్తువు గురువు. అయితే ఒక గురువుతో తప్పించి అందరితో సంబంధం తొలగిపోతుంది. గురువుతో ఎందుకు సంబంధం జరగదంటే వాడు శరీరం కాదు కాబట్టి. వాడు శరీరం మాత్రమే అనుకుని అందరితో పాటు ఆడతాడు కూడా సంబంధం తెలిగిపోతుంది. పూర్వజన్మలో మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదాని భగవాన్ అన్నవారు. పూర్వజన్మల్లో మనకి ఏమి సంబంధం లేకుండా ఇక్కడ మనం కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. ఈ గేటు ద్వారా ఎవరైతే తరించవలసిన యోగం ఉందో, ఈ గేటు ద్వారా ఎవరైతే తరించవలసిన యోగం ఉందో వాళ్ళు ఈ గేట్లోకి వస్తూనే ఉంటారు. మీరు ఈ క్లూ మర్చిపోకండి. ఏది మీరు నిలబడక్కర్లేదు, వాటి రూపబుద్ధి చూడండి, నామ బుద్ధి ఇప్పుడు విడిచిపెట్టండి. ఎక్కడికి వెళ్ళక్కడ మహాయోగి అనిపించే ఆనందం మీకు వస్తుంది. మీరు నిలబడక్కడ కూర్చుని విడిచిపెట్టండి. అది ముందు మనసులో విడిచిపెట్టండి, పోనీ తర్వాత చూద్దాం. అలా మనిషి మంచియే రెండు, మనిషి బంధించే రెండే, ఒకటి ఒకటి రూపం రెండు నామం, అవే బంధిస్తాయి మనిషిని. అయితే మనం ముందు రాగద్వేషాలు విడిచిపెట్టకపోతే పవిత్రులు అవ్వలేం. మన పవిత్రులు మనం ప్యూరిఫై అవ్వటానికి మరి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మనకు యోగ్యత వచ్చింది అనుకోండి, మన ఆనందం కోసం ఎక్కడ వెతకక్కర్లేదు, శాంతి కోసం ఎక్కడ వెతకక్కర్లేదు, సుఖం కోసం ఎక్కడ వెతకక్కర్లేదు. మనకు యోగ్యత వస్తే, అరగత వస్తే సుఖం మన దగ్గరికి వస్తుంది, ఆనందం మనకు వస్తుంది, మన దగ్గరికి వస్తుంది, శాంతి మన దగ్గరికి వస్తుంది. ఏది బజార్లో వెతకక్కర్లేదు. ఎప్పుడు మనకు అరగత ఉంటే యోగ్యత ఉంటుంది. ఏది బజార్లో వెతకక్కర్లేదు, పని లేదు మనకు. అన్నీ అయ్యే వచ్చేస్తాయి మనకి, అయ్యి అన్ని మొత్తం మనకు ఏది కావాలంటే అన్ని అయ్యే. కానీ భౌతిక వస్తువులు కూడా మనకు ఏది కావాలో తీసుకోండి పంపిస్తాడు. భౌతిక వస్తువులు కూడా, అది స్పిరిచువల్లే కాదు, భౌతిక వస్తువులు కూడా ఏది కావాలంటే అది పంపిస్తా అంటాడు అన్నట్టు. తర్వాత మనం లగ్జరీస్, మీకు ఏమైనా డబ్బు ఉందనుకోండి బాగా లగ్జరీ అవసరాలు పెంచుకోకండి. డబ్బు ఉందని అవసరాలు పెంచుకోకండి. డబ్బు మాయ, డబ్బు వల్ల గర్వం వస్తుంది చాలా మంది. డబ్బు వల్ల గర్వం వస్తుంది. తెలియని వాళ్ళేమో గర్వం బయటికి కనపడకుండా చూస్తారు, తెలివి తక్కువ బయటపడిపోతారు. తెలివైన వాళ్ళు ఆ గర్వం బయటికి ఎత్తాల కనపడకుండా చూసుకుంటారు, దానికి పౌడర్ అది రాసి చేస్తారు. తెలివి తెలుగు తెలివి తక్కువ మంది ఉంటారు కదా, అది బయట గర్వం అన్నట్టు మనకు తెలిసిపోతా ఉంటుంది. అయితే ఇవన్నీ స్వప్నం. ఒకవేళ మీకు ధనం రానివ్వండి, మీ దేహ ప్రార్థనలో మీకు గౌరవాలు రానివ్వండి, ఏది ఉంటే అది రానివ్వండి, ఇవన్నీ స్వప్నమే, ఇవన్నీ స్వప్న సమానమే. అంటే ఈ బయట గొడవలు ఏ ఉన్నా దాని ప్రభావం మీ మనసు పడదు. బయట గొడవలు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా దాని ప్రభావం ఇస్తే మీ మెదడు మీద పడినపోదు. ఏం చేద్దాం, అన్ని అసత్యం, అన్ని మనోకల్పితములే, అవి అన్ని మనోకల్పితములు. సరే, రాగద్వేషాలు తగ్గించుకోవాలి. మన సాధన లేదంటే సాధ్యాన్ని ఉంటే ఇష్టాయిష్టాలు తగ్గించుకోవాలి. ఇష్టాయిష్టాలు తగ్గించుకోమనుకోండి మనం పవిత్రులు అవ్వలేం. మనకి ప్యూరిటీ రాదనుకోండి, రియలైజేషన్ కూడా రాదు. ప్యూరిటీ లేకపోతే, యోగ్యత లేకపోతే, పవిత్రత లేకపోతే అర్హత మనకి ప్యూరిటీ రాదనుకోండి, రియలైజేషన్ కూడా రాదు. ప్యూరిటీ లేకపోతే, యోగ్యత లేకపోతే, పవిత్రత లేకపోతే, అర్హత లేకపోతే, ఏకాగ్రత లేకపోతే మనకు జ్ఞానం కూడా కాదు. అంచేత మనం ఈ రాగద్వేషాలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. రాగద్వేషాలు అయితే మనం చెల్లించవలసిన పని లేదు. ఒకసారి మీకేమవుతుందంటే ఎవళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళే మీ చివరి స్థితిలో మిమ్మల్ని బాగా చూడొచ్చాం. మీరు బాగా అర్థం చేసుకోండి, ఎవరంటే మీకు ఇష్టం ఉండాలి, వాళ్ళు మీరు లాస్ట్ డేస్ లో మిమ్మల్ని వచ్చి బాగా చూడొచ్చు. అదే రాగద్వేషాలు ఏంటి, రాగద్వేషాలు విడిచిపెట్టాం అనుకోండి మనకు పవిత్రత రాదు, యోగ్యత రాదు, ఏకాగ్రత కూడా రాదు. మన బొమ్మల్ని ఆరాధిస్తున్నాం, బొమ్మల్ని గుళ్ళో విగ్రహాలు ఆరాధిస్తున్నాం, ఉపాసన అంటారు దాన్ని. ఎందుకు ఆరాధిస్తున్నాం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఎప్పుడైతే మీకు ఏకాగ్రత వచ్చిందో మీ మనసు అవసరం లేని ఆలోచన కలదు, అవసరమైన తలంపులు కలదు, భౌతికంగా మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏకాగ్రత వల్ల భౌతికంగా ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది. అంచేది మీరు మన మహర్షులు మహాత్ముల దగ్గరికి మీరు వెళ్ళటం వల్ల వాళ్ళ యొక్క ప్రభావం మీ మీద పనిచేస్తున్నా, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, వాళ్ళు మౌనంగా ఉన్నా మౌనంగా లేకపోయినా మాట్లాడరు. ఒకసారి భగవాన్ కొంతమందితో ఇష్టంగా చూసినారు, చూసేవారు, కొంతమంది మాట్లాడేవారు కాదు. భగవాన్ ఏం చేసేవారంటే కొంతమందితో అలా చూసేవారు, కొంతమంది దగ్గర ఉన్న అలా మాట్లాడేవారు కాదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ సాధనకు వాళ్ళతో మాట్లాడటం అవసరం, వీళ్ళకి మాటలు అవసరం లేదనుకుండా మాట్లాడటం. లోపల జీవుని బోధేసి ముఖ్యం. వాళ్ళ పని ఏంటంటే బయట గొడవలు కాదు, లోపల జీవుడు బాగుపడాలి, లోపల ఆడు జీవుడు బాగుపడాలి. ఇప్పుడు ఆడు మాట్లాడకపోతే ఆడు కోపం వచ్చేస్తుంది కదా. మనం చాలా దూరం నుంచి వచ్చాం, భగవాన్ మనతో మాట్లాడటం లేదని ఉపద్రవమైన కోపం వచ్చేస్తుంది. అప్పుడు కోపం వచ్చాక అది తెలుస్తుంది, అదే కదా నేను పోగొట్టుకోవాల్సినాను. ఆ లోపల ఉన్నది, ఆ లోపల ఉన్నది బయటికి పైకి వస్తుంది కదా. అదే భగవాన్ గురువు ఏం చేస్తా అంటే మీ లోపల ఉన్న శాస్త్రాలను తీసుకొస్తాడు. ఒకసారి మీకు లోపల ఉన్న మురికి తెలియదు, అది శాస్త్రాల్లో తీసుకొచ్చి ఈ బలహీనతలు నీకు ఉన్నాయని చెప్పి నీకు ఉన్నాయని తెలిసేలాగా అప్పుడు బయటకు లాగడతాడు. నీకు తెలియకుండా బయటకు లాగడు. మీరు ఫాలో అవుతున్నారు ఇక్కడ సబ్జెక్టు. మీలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, అది బయటకు వెళ్ళదు. ముందు మీ హృదయంలో దాక్కుని ఉంటుంది, మీ హృదయంలో దాక్కుని ఉంటుంది. దాని ముందు మీ శాస్త్రాలను తీసుకొస్తాడు, అది మెదడులోకి తీసుకొస్తాడు. మెదడులోకి తీసుకొచ్చాక ఆ మీ హృదయంలో ఉన్న బలహీనత మెదడులోకి వచ్చాక పెద్ద బొమ్మ కింద కనపడదు. ప్రొజెక్టర్లో చూడండి, ప్రొజెక్టర్లో బొమ్మ చిన్నదిగా ఉంటుంది, తెర మీద చాలా పెద్దదిగా ఉంటుంది. అలా మీ హృదయంలో ఉన్న వాసన ఉన్నప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, మీకు తెలియదు అది. అది జన్మాంతరం నుంచి వస్తూ ఉంటుంది, అది అది చిన్నదిగా ఉంటుంది, అది అది చిన్నదిగా ఉంటుంది. నాకు రాజకీయాలు అంటే ఇష్టం ఉండదండి, పదవులు అంటే ఇష్టం ఉండదు అన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోవడం కదా, అవకాశం రాలేదు కాబట్టి ఇష్టం లేదంటే. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆయన చూశారు, ఆయనకి రాజకీయాలు అంటే ఇష్టం ఉండదని నాకు అనేవారు. రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు వీరికి అనేవారు, లోపల ఆయనకు వాసన ఉంది. రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు వీరికి అంటా ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్యే మంత్రి ఇచ్చే అవకాశం వచ్చింది అనుకోండి, వెళ్ళిపోతారు వాళ్ళు. ఏం చేయాలంటే వాళ్ళు ఇష్టం ఉండదని, ఇష్టం ఉండదని చెప్పిన ఇష్టం చెప్పిన మాట నిజమే, కానీ ఆ వాసన వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. పాపం వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. గౌకులు వర్షం కురిసేటప్పటికి మొక్క అయిపోతుంది. వర్షం కురిసేటప్పటికి ఏమవుతుంది మొక్క? అలా నేను చాలా మందిని చూశాను, చాలా మంది. నేను ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాను, మాట్లాడుతుంటే ఇలా పలానా వాడు ఎలక్షన్ లో నెగ్గాడు అని చెప్పాను. ఎలక్షన్ లో నెగ్గారు ఏదో సందర్భం లేదు. అందులో ఒక ఆయన లెగ్స్ అన్నారు, నాన్నగారు వాళ్ళు ఎలక్షన్ లో నెగ్గారా, డాక్టర్ గారు ఎలక్షన్ లో నెగ్గారని చెబుతున్నారు. డాక్టర్ గారు ఎలక్షన్ లో కనుక నిలబడితే డాక్టర్లకు రాజకీయాలు అనవసరం. ఎలక్షన్ లో కనుక నెగ్గారని నాన్నగారు సంతోషంగా చెప్తున్నారు, ఆయన ఓడిపోతే నేను సంతోషించను అన్నారు. అంటే డాక్టర్లకు రాజకీయాలు నీకు అర్థం, మళ్ళీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే వీళ్ళందరూ మంచివాళ్ళే చెడ్డవాళ్ళు అంటే మంచివాళ్ళే, వీళ్ళందరూ మంచివాళ్ళే చెడ్డవాళ్ళు అంటే మంచివాళ్ళు. ఇప్పటికే టైం కలా అనిపిస్తుంది, అది హిడిన్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉదయంత్రాలు తాడి ఎంత లోతులో ఉందో, కొన్ని వాసనలు అంత లోతులో ఉంటాయి. తాడి చెట్టు ఎంత ఎత్తుగా ఉంటుందో అంత లోతులని ఆ వాసన ఉంటుంది. నీకు తెలియదు ఆ వాసన ఉన్నట్టు. వాడు ఏం చేస్తాడు గురువు ఏం చేస్తాడు, లోపల దిగిపోయి వాసన తెలుగుతాడు. తెలికి తెలికి పిలకట్టుకున్న వాసన పిలకట్టుకుని నీకు తల మీదకి తీసుకొస్తాడు. ఎంత పెద్ద వాసన ఉందా నాక నీకు అంటే నీకు తెలియదు. తెర మీద రాకపోతే నీ మెదడులోనే తెర మీదకి రాకపోతే నీకు తెలియదు పాపం. అప్పుడు చూపించి అది ఎంత పెద్ద భూతంగా ఉందో, అది ఎంత దెయ్యమో, ఆ ఒక్కటి నీకు ఎన్ని జన్మలకు కారణం అవుతుందో ఇవన్నీ చూపించి దాని వలిస్తే నష్టం చూపించి నీకు దాని వలిసి వచ్చే అరిష్టాలన్నీ చూపించి అప్పుడు ఆ వాసన బయటకు లాగుతాడు వాడు గురువు. అంటే గురువు మీ మర్యాదలు అక్కర్లేదు గురువుకి, మీకు అర్థమవుతుందా? అది ఊరికే మీరు లోపల మీరు బాగుపడటం మీకు అర్థమవుతుంది. లోపల మీరు బాగుపడాలి, లోపల మీరు ప్యూరిఫై అవ్వాలి, మీరు అందరు పవిత్రులు అవ్వాలి, మీకు అందరికి యోగ్యత పట్టించడమే. ఆ లోపల విధానం చూసుకుంటాడు, బయట మర్యాదలు గురువుకి అక్కర్లేదు. కొంతమందితో శాంతిగా మాట్లాడతాడు, కొంతమందితో కోపంగా మాట్లాడతాడు, కొంతమందితో శాస్త్రం మాట్లాడతాడు, కొంతమంది ఏదో హేళనగా మాట్లాడతాడు. రకరకాలుగా వాడు మాట్లాడినా అదంతా మని మంచు కోసం వాడు అలా మాట్లాడతాడు. మాకు అర్థమైతే మనం ధన్యులు. ఒకసారి మీకు రిపీటెడ్గా ఒక వాసన వస్తుంది అనుకోండి, అది పోదనిపిస్తుంది. అది ఎంత శక్తివంతంగా ఉంటే ఆ పోదో అది అంటుంది, కానీ కాల ప్రవాహంలో పోదు. అదేంటిది? మీరు తొందరపడక్కర్లేదు. ఎంత బలీయమైన వాసన మీకున్నా కాల ప్రవాహంలో, కాల ప్రవాహంలో అది సడన్గా పోతుంది. కంగారు పడకండి, ఈ వాసన ఎలా పోతుంది, ఈ వాసన ఎలా పోతుంది. అది కాల ప్రభావంలో ఎంత బలీయంగానో, ఏంత పెద్ద రాయి అనుకోండి ఆ వాసన, అది కూడా బయట కొట్టిపోతుంది. అంటే గురువు అనుగ్రహం ప్రవాహం కింద వస్తుంది. గురువు అనుగ్రహం ఎలా వస్తుంది? ప్రవాహం కింద రావటమే కాదు, మీకు రాబోయే జన్మలో 1000 జన్మల వాసన తీసేస్తాడు వాడు గురువు. మీకు ఇంకా 1000 జన్మలు తీసుకొచ్చే వాసనలు ఉంటే లోపల, 1000 జన్మలు తీసుకొచ్చే సంస్కారాలు ఉంటే, ఈ ఒక్క జన్మలను మిమ్మల్ని చేత అనిపింపజేసి అవి ఉన్నట్టు మీకు తెలిసి అవి బయటికి లాగేసి మిమ్మల్ని ఇస్త్రీ పడతలాగా, బట్ట ఇస్త్రీ పడితే ఎలా ఉంటుందో మీ మనసుని అలా స్వచ్ఛంగా తెల్లగా చేస్తాడు వాడు గురువు. ఇప్పుడు శాంతి కోసం ఇప్పుడు మనం బజార్లో వెతుక్కుంటున్నాం, శాంతి కోసం బజార్లో వెతుక్కుంటున్నాం. అది బయటికి వెళ్ళదు మా శాంతి. మీకు ఎంత శాంతి కావాలో లోపల సప్లై అవుతుంది, కానీ బయటికి వెళ్ళవలసిన పని లేదు. మీకు శాంతి కోసం గురువు అనుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో, మీకు ఎంత శాంతి కావాలో అది లోపల నుంచి మీకు సప్లై అవుతూ ఉంటుంది, కానీ బజార్లో వెతకవలసిన పని లేదు. బజార్లో వెతుక్కోవలసిన పని లేదు. మీకున్నటువంటి శాంతి ఆనందం మీకు ఎంత కావాలి, అంత కావాలంటే లోపల నుంచి సప్లై అవుతాను. బయటికి వెళ్ళి ఎక్కడ తిరగవలసిన పని లేదు. అంటే సేకరించుకోక్కర్లేదు విషయాల్లోంచి, లోకంలోంచి. ఏమి లోకంలో ఏమి లేదు, అసలు లోకంలో ఏమి అంత డస్ట్ లేదు, ఏమి లేదు, అంత దుమ్ము తప్పించి ఏమి లేదు. తర్వాత మీరు ఏదైనా పని చేస్తే గౌరవాలు కోరుకోకండి. ఏదైనా పని చేస్తున్నారనుకోండి, గౌరవాలు కోరుకోవద్దు. గౌరవాలు కోరుకుంటే వ్యక్తి పెరుగుతాడు లోపల. ఈ దేహం నేను తలంపొంది కదా, అది పెరుగుతాడు అని పెరుగుతాడు. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్న గొడవలు. ఇవన్నీ ఏంటిది, మనం కల్పించుకున్న గొడవ. పని కోసం చేయండి. మీరు ఏదైనా మంచి చేస్తారనుకోండి, మంచి చేయండి. ఈవేళ మీకు చెప్పే మంత్రం ఏంటంటే, ఒకటే మంత్రం ఇవాళ ఇవాళ ప్రసంగం సారాంశం ఏంటంటే, మీరు ఆలోచించండి, మాట్లాడండి, కూర్చోండి, నడవండి, యాత్రలకు వెళ్ళండి, వెళ్ళకపోండి. మీ మాట, మీ ఆలోచన, మీ చేత తిరిగి శరీరం తీసుకురాకూడదు. అది ఒకటే వేళ మీకు చెప్పవలసిన సబ్జెక్ట్. అది ఒకటే తిరిగి శవాన్ని తీసుకురాకూడదు. ఎందుకంటే శవం వచ్చిందంటే దుఃఖం ఎవరికి రాకుండా ఉండదు. దుఃఖం వచ్చితే మనిషి కూడా నీడ ఎంత సహజంగా వస్తుందో, శరీరం వస్తే దుఃఖం అశాంతి కూడా తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు మీకు ఏదైనా సంతోషంగా ఉంటే అది నిజం అనుకోకండి. ప్రకృతిలో ఉండొచ్చు ఏది నిజంగా, మళ్ళీ మీ సంతోషం దుఃఖముగా మారిపోవడం. అంటే ఈ ప్రకృతిలో ఉండొచ్చేది ఏది నిజం కాదు. ఇవాళ మీరు సంతోషంగా ఉండొచ్చు, మళ్ళీ రేపు మీ సంతోషం అంతా దుఃఖంగా మారిపోవచ్చు. బయట నుంచి వచ్చేది ఏది నిలబడదు. బయట నుంచి వచ్చే సంతోషం కానీ, బయట నుంచి వచ్చే సుఖం కానీ ఏది నిలబడదు. ఎలా వస్తే అలా వెళ్ళిపోతుంది. నీకు 10,000 కోట్లు ఆస్తి ఉందనుకోండి, ఈ 10,000 కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఇది ఎలా పోతుందండి అనిపిస్తుంది. తరతరాలు అనిపించుంది ఇది ఎలా పోతుంది అనిపించుంది. అది ఎలా వచ్చింది, ఎలా పోతుంది, వచ్చినప్పుడు ఎలా వచ్చిందో, పోయినప్పుడు కూడా ఎలా పోతుంది. అది ప్రకృతి. అది ఏంటది, నేచర్. అది దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టండి. దేహాన్ని అది ఏ రోజున చనిపోవాలి, ఏ రోజున ఎక్కడ ఉండాలి, అలా ఉంటా ఉంటుంది దేహం. దాని కోర్సును బట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు వాటికి లోచూపు అలవాటు చేసుకోండి. మీరు చూపు లోచూపు అలవాటు చేసుకోండి. అది ఇది ఒకటే పాయింట్. ఇది ఒక క్లూ. ఇది ఒకటే మీ నామం పట్ల. మీకు ఏదో పేరు ఉంది కదా, ఆ పేరు పట్ల. మీకు రూపం ఉంది కదా, రూపం పట్ల. అది మీరు ఏ పని చేసినా, ఏది మాట్లాడినా ఆ పేరుని రూపాన్ని పూర్తిగా మర్చిపోయి చేయండి. అది మీరందరూ తరిస్తారు. ఇది ఒకటే. 100 శాస్త్రాలు చదవక్కర్లేదు. పుండ్ అంతా ఇక్కడ ఉంది. విషం అంతా ఇక్కడ ఉంది. విషం అంతా ఇక్కడ ఉంది. పాయిజన్ అంతా ఇక్కడ ఉంది. మీకు ఒకసారి అనిపిస్తుంది మన గురువు మనల్ని విడిచిపెట్టేసాడు అశాంతిగా ఉంటాం. ఒకసారి అనిపిస్తుంది మన గురువు మనల్ని విడిచిపెట్టేసాడేమో అశాంతిగా ఉంటాం. మీకు అర్థం అవుతుంది. అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే గురువు విడిచిపెట్టడు లోపల మీకు ఏ శాంతి, మీకు లోపల అశాంతి ఎంత ఉందో తెలియటానికి దూరంగా ఉంటాడు అంతే. అది మీకు తెలిసాక వాళ్ళు తీసేస్తాడు అక్కడ ఉంటాడు. మీరు గురువు వదిలేశాడు ఈ మధ్య మన గురువు ఎక్కడికో పోయాడు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు అశాంతిగా ఉంటుంది. అశాంతి మీకు లోపల ఎంత ఉందో తెలియాలి. చట్టం అది లోపల ఎంత ఉందో మీకు తెలియాలి. మీకు పూర్తిగా తెలిసాక దానివల్ల వచ్చే నష్టం మీకు అర్థమయ్యాక అప్పుడు తీసేస్తాడు. అప్పుడు శాస్త్రం లేకుండా తీసేస్తాడు వాడు గురువు. గురువు అంటే ఒక వ్యక్తి అనుకోకండి. గురువు అంటే ఒక దేహం అనుకోవద్దు. చైతన్యమే గురువు. ఎక్కువ మాట్లాడకండి. అవసరమైతే మాట్లాడండి. ఇంటికాడ మన ఇంటికాడని సరే అవసరమైతే మాట్లాడాలి. అవసరం లేకపోతే మాట్లాడాలి. ఏం చేద్దంటే అవసరం లేకుండా మాట్లాడుతుంటే వ్యక్తి భావన పెరుగుతుంది. అవసరం లేకుండా మాట్లాడు మన ఇంటికాడైనా సరే అవసరమైతే మాట్లాడవచ్చు. అవసరం లేకుండా మాట్లాడితే వ్యక్తి భావన పెరుగుతుంది. అంటే ఇండివిజువల్ అయి పెరుగుతుంది. ఈ బాడీ బౌండ్ అయి పెరుగుతుంది. ఈ ఫాల్స్ అయి పెరుగుతుంది. అంటే అవసరం లేకుండా మాటలు కూడా ఎంత తక్కువ ఉంటే మంచిది. ఒకసారి మన మాటలు మాటలు మనం మాట్లాడే మాటలు జగడాలు తీసుకొస్తాయి. కొంతమంది అంటారు మాటల కాడ జాగ్రత్తగా ఉండండి మీ మాటలే మీకు రాతల కింద మారుతాయని. మాటల కాడ జాగ్రత్తగా ఉండండి మీ మాటలే మీకు రాతల కింద మారుతాయి. అంచేత ముందు మాట్లాడిన తర్వాత ఆలోచించకండి. 100 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడు. మాటల కాడ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. తర్వాత ఆలోచన కాడ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. తర్వాత భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు. వాడే మనలో ఆత్మగా ఉన్నాడు. ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు. వాడే మనలో ఆత్మగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉండాలి. సజీవమైన విశ్వాసం. ఇప్పుడు దేవుడు భగవంతుడు లేడనే వాతావరణం ఎక్కువ ఉంది లోకం. మమ్మల్ని ఏదో గుళ్ళోకి వెళ్ళటం రావటం ఉన్నా అది కలియుగంలో భగవంతుడి పట్ల సజీవమైన విశ్వాసం కాపాడుకోవడం ఎంతో ఎక్కువ పుణ్యం మీకు. అది డార్క్ ఏజ్. కలియుగాన్ని ఏమంటారు? డార్క్ ఏజ్. కొంచెం మంచి చేసినా ఆనందమైన పరిచయం వస్తుంది కలియుగంలో. ఇప్పుడు మనం సుఖపడటానికి ఏంటి మార్గం ఏంటి? ముందు మన రూపాన్ని మర్చిపోవాలి. ఈ రూపానికి ఒక పేరు ఉంటుంది. ఈ రెండు కల్పించాలి. ఈ పేరుని మర్చిపోవాలి. ఈ రెండు మర్చిపోతే ముందు నీకు స్వరూపంలో ఉన్న సుఖం అంది. ఆ స్వరూపంలో ఉన్న సుఖమే నిజమైన సుఖం. అది వచ్చేది కాదు. అది వచ్చేది కాదు. అది అదే మీరు. అది వచ్చేది పోటం. అదే మీరు. ఏది స్వరూపంలో ఏది సుఖం ఉందో అదే మీరు. అది వచ్చేది కాదు, పోయేది కాదు. అదే మీరు. అది అందుకోవాలి. అప్పుడు అది మీ చేతికి వచ్చే చేతికి అందినప్పుడు బాహ్యంగా మీకు దురదృష్టం వచ్చినా అదృష్టం వచ్చినా దాని ప్రభావం మీ శిరస్సు మీద ఉండదు. వస్తా ఉంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది. ఏది వంతిన కింద నీళ్ళు లాగా. వంతిన కింద నీళ్లు వస్తాయి, వెళ్ళిపోతా ఉంటాయి. వంతిన కింద నీళ్లు వస్తాయి, వెళ్ళిపోతా ఉంటాయి. అలా మీ దేహ ప్రభావం ప్రారంభం బాహ్యంగా చూస్తే మంచిగా ఉన్న చెడ్డం కూడా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది. కానీ మీరు చలించరు. మీకు ఎంత దుఃఖం వచ్చినా మీకు చలనం కలగదు. లోపల మీకు ఊట దొరికితే ఏది ఆ జ్ఞానం తాలూకు ఊట దొరికితే ప్రపంచంలో ఎవరికీ లేనంత దుఃఖం మీకు వచ్చేసినా మీ మనస్సు చెదరదు. అది ఆత్మశాంతి. అది అలవకి శాంతి, అభోచికి శాంతి. అది నోటితో చెప్పలేదు. అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఇంకా నెక్స్ట్ ప్రవచనం చిన్నాళ్ళు 11 మార్చి వచ్చేది. నెక్స్ట్ ప్రవచనం ఈ లోపల ఎక్కడ ప్రవచనాలు నెక్స్ట్ రాబోయే ప్రవచనం 11 మార్చి వచ్చేది చిన్నాళ్ళ గీతా భవన్లో.